విష్ణువుడు అంటే దేహ ప్రారంభమ సద్గురు జరగటం ఈశ్వరు అనుగ్రహమాన అంటే ఈశ్వరుడు అంటే పెచ్చవాడు కాదు, సర్వశక్తివంతుడు, సర్వజ్ఞుడు, సర్వసాక్షి. మనమందరినీ ఈశ్వరుడు చూస్తాడు కానీ మనం ఈశ్వరుని చూడలేం. మనం అందరినీ సృష్టినంతా ఈశ్వరుడు చూడగలడు కానీ మనం ఈశ్వరుని చూడలేం, ఆయన మనం చూడగలడు. అంటే మనం ఆయన చూడలేం కాబట్టి ఏదనుకుంటున్నాం ఈశ్వరుడు. జవాబు చెప్పాలంటే ఆయన ఉన్నాడు మనం లేదు. కానీ మనం ఏమనుకుంటున్నామంటే మనం ఉన్నాము ఆయన లేదని మనం అనుకుంటున్నాం. ఈశ్వరుడు ఈ సృష్టికి ప్రభు. మనల్ని సృష్టించిన వాడు ఆయనే, మనం సృష్టించిన వాడు ఆయనే. అంటే మీకు ఏంటంటే ప్రభు అయిన భర్తలను సాక్షి అయిన యజమానైన ఈ జీవుల్ని ప్రారంభం అనుసరించి ఆడించేవాడు పరమేశ్వరుడు, పరమేశ్వరుడు స్వామి. అంటే స్వామి అంటే శక్తి గలవాడు స్వామి. ఈ లోకమంతా స్వామిదే. ఎవరికైనా ఎప్పటికీ మనం సహకారం చేస్తున్నామంటే ఆ శక్తి కూడా స్వామిదే. కానీ మనకి తెలియదు, నందనుకుని మనం ఇచ్చి మనం గర్వపడతా ఉంటాం. అంటే మనం ఎవరికైనా ఏదైనా సహకారం చేస్తే ఆ సహకారం చేసే శక్తి కూడా పరమేశ్వరుడిదే. పరమేశ్వరుడు మనకి ఇస్తే పద్ధతి మనం ఇవ్వగలుగుతున్నాం. పరమేశ్వరుడే కనుక మనం ఇవ్వకపోతే పెద్ద సుమాలతోడు సమానం. పరమేశ్వరుడు యొక్క సహకారం లేకుండా మన వల్ల ఏమీ కాదు. అంతా అనుగ్రహమే, అంతా ఈశ్వరుడే, అంతా ప్రేమే ఉన్నదేది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే దేహ ప్రారంభంలో సద్గురు వస్తున్నాడా ఈశ్వర అనుగ్రహం వల్ల? ఈశ్వరుడు ఏం చేస్తాడంటే దేహాన్ని ప్రారంభం అనుసరించి ఆడిస్తాడు. ప్రతి దేహానికి ఒక ప్రారంభం ఉంటుంది. ప్రారంభం లేకపోతే దేహం రాదు. తిరిగిపోయిన గాలిపటం లాగా జీవుడి చరిత్ర ఉండదు. తిరిగిపోయిన గాలిపటం ఎటు గాలిస్తే తోడిపోతూ ఉంటుంది. ఇది ప్రారంభం అలా కాదు. ఈశ్వరుడు జీవుని అంటే శరీరాన్ని ఆ ప్రారంభాన్ని అనుసరించి ఆడిస్తూ ఉంటాడు. సద్గురువులు, మహాత్ములు, మహర్షులు అనేక మంది ఉండొచ్చు లోకంలో. ఈ జీవకోటి ఏ గురువు ద్వారా, ఏ సద్గురువు ద్వారా ధరించవలసి ఉందో, ఏ దేశ ద్వారా వారు మోక్ష సామ్రాజ్యంలోకి ప్రవేశించవలసి ఉందో, ఈశ్వరుడు ఆ జీవకోటికి ఆ గురువుని కేటాయిస్తాడు. గురువు అంటే ఆత్మే, ఈశ్వరుడు అంటే ఆత్మే. మన మనస్సు పక్వానికి వచ్చినప్పుడు, మనకు అర్హత వచ్చినప్పుడు, మనకు యోగ్యత కలిగినప్పుడు, మన చిత్తం బాగా ముగ్గినప్పుడు సాక్షాత్తు ఈశ్వరుడే. ఒక ఆకారం లేనటువంటి వస్తువే ఆ బ్రహ్మమే. రూపము లేని వస్తువు, పేరు లేని వస్తువు, ఆకారం లేని వస్తువే. నీకు కాళ్ళు చేతులు తొడుక్కుని నిన్ను తరింపజేయటానికి మానవ రూపం ధరించి వస్తాడు. వాడు మానవుడిగానే వస్తాడు కానీ దేవుడు. రావటం మానవుడిగా వస్తాడు కానీ అది దేవుడికి మర్చిపోకూడదు. అదే కృష్ణుడి విషయంలో అర్జునుడు మర్చిపోయాడు, తర్వాత ఎప్పటికో గుర్తించాడు. వాడు రావటం మనిషి రూపంలోనే వస్తాడు కానీ మనం మనిషిగా కనిపిస్తాడు, కానీ వాడిని దేవుడిని గుర్తించిన వాడు ధన్యుడు. వాడు ఈశ్వరుడు గురు రూపంలో వచ్చాడు, ఈశ్వరుడు కృష్ణ రూపంలో వచ్చాడు, దేవుడే మానవ రూపంలో వచ్చాడనే విషయం విశ్వరూప దర్శనం అయ్యే వరకు కూడా అర్జునుడికి కూడా గుర్తింపు రాలేదు. 24 గంటలు కూడా ఉన్నప్పటికీ ఏ గురువు ద్వారైనా మనం తరించవచ్చు. నీకు మనకి విశ్వాసం అవసరం, సజీవమైనటువంటి విశ్వాసం. నీకు నీ ఫెయిత్ మనకు అవసరం. పాలకల్లో 10th క్లాస్ ఎక్కువ, జూనియర్లో 10th క్లాస్ తక్కువ కాదు. 10th క్లాస్ పాస్ అయితే ఏ స్కూల్లో చదివినా ఒకటే. అదేవిధంగా మనం ఏ గురువు ద్వారా తరించినా తరించాలి. అది ముఖ్యం. ఏ గురువు అన్నది ముఖ్యం కాదు, అక్కడ రూపము పేరు ముఖ్యం కాదు. దేహ ప్రారంభం గురించి, ఈశ్వరానుగ్రహం గురించి ఇంకా విపరీతంగా చెప్పవలసిందని ప్రార్థిస్తున్నాను. అంటే ఈశ్వరుడు ప్రారంభాన్ని అనుసరించే ఆ దేహాన్ని ఆడిస్తూ ఉంటాడు. ఎన్ని ప్రారంభము, ఎన్ని కర్మ, ఎన్ని అహంకారానికి సంబంధించిన విషయాలు, అహంభావనానికి సంబంధించిన విషయాలు, దేహాభిమానానికి సంబంధించిన విషయాలు, దేహబుద్ధికి సంబంధించిన విషయాలు, మనం ఈ గడప దాటి వెళ్ళిపోవాలి. అంటే కర్మ, వికర్మ, అకర్మ, ఈ కర్మ సిద్ధాంతంతో మనం ఆగిపోకూడదు. అసలు వస్తువును పట్టుకోవాలి, సత్య వస్తువును పట్టుకోవాలి, ఆ సత్పదార్థాన్ని పట్టుకోవాలి. మన గురి అక్కడికి పెట్టాలి, అది ముఖ్యం. ఈశ్వరానుగ్రహం గురించి ఇంక విపులంగా చెప్పవలసిందిగా ప్రార్థిస్తాం. అంతా అనుగ్రహం. నేనేదో గొప్పవాణ్ణి, నేనేదో తెలియని వాణ్ణి, నేనేదో సాధన బాగా చేస్తున్నాను అనుకోవటం వాళ్ళు ఈశ్వరుడు వేరు నేను వేరు అనుకుంటున్నాను. కానీ అంతా అనుగ్రహమే, ఉన్నదే ఆయన. ఉడికే మనం ఏదో కుప్పు గంతులు వేస్తున్నాం కానీ మన చేత సాధన చేయించేవాడు కూడా ఈశ్వరుడే. అది మర్చిపోకండి. మన చేత సాధన చేయించేవాడు ఈశ్వరుడే. మనకు భగవంతుని స్మరించుకోవాలన్న బుద్ధి కలుగుతుంటే రఘువుడు అనుగ్రహం. ఆయన అనుగ్రహం లేకపోతే ఆయన స్మరించలేదు. అది ఏదైనా ఒక పని జరిగినా ఆయన సంకల్పమే. మనం ఏమనుకుంటాం అంటే మన తెలియజేయక వల్ల ఈ పని జరిగింది అనుకుంటాం. ఆ పని జరిగింది కూడా ఆయన అనుగ్రహమే. ఆయన సంకల్పమే, ఆయన ప్రేమే, ఆయన కరుణే, అంతా అనుగ్రహమే. అసలు మనం ఏమీ లేని, కానీ మన అహంకారం వల్ల, మన అహంభావం వల్ల, నాకు సెపరేట్ దేహబుద్ధి ఉండటం వల్ల నా దగ్గర ఐడెంటిటీ ఉందనుకుంటున్నాం. అంతా ఆయనే, అంతా అనుగ్రహమే, అంతా ప్రేమే, అంతా ఈశ్వరుడే. అంతా ఎంత వస్తే నాకు నాగేశ్వరరావు గారు ఒకలా కనిపిస్తున్నారు, మీరు ఒకలా కనిపిస్తున్నారు, స్వరాజ్యం ఒకలా కనిపిస్తుంది, ఈ అమ్మగారు ఎలా కనిపిస్తున్నారు, వారు ఉన్నది ఒకటే ఉన్న కూడా రకరకాలుగా కనిపిస్తున్నారు మనుషులు. అంటే ఇంతమంది ఈ రకాలుగా ఎందుకు కనిపిస్తున్నారు, ఉన్నది ఒకటే వస్తుంది, ఉపాధి తేడాది. అంటే మనకి ఉపాధి బుద్ధి ఉంది, ఈ దేహం మాత్రమే నేననుకునే బుద్ధి ఉంది. ఈ ఉపాధి బుద్ధి వల్ల ఉపాధి అంటే వేరువేరుగా ఉంటాయి, ఉపాధులు శరీరాలు వేరుగా ఉంటాయి, మనసులో గుణాలు వేరుగా ఉంటాయి, ఈ ప్రకృతి గుణాలు వేరుగా ఉంటాయి, దేహానికి రంగులు వేరుగా ఉంటాయి. ఈ రంగులన్నీ కూడా దేహానికి సంబంధించినవి, గుణాలన్నీ మనసుకు సంబంధించినవి. లోపల ఈశ్వరుడు మటుకు సమానంగానే ఉంటాడు, అందరూ ఈశ్వరుడు హెచ్చు తగ్గులుగా ఉండడు, సమానంగా ఉంటాడు. ఆ చూపు నాకు లేదు, ఆ ఈశ్వరుని చూపు నాకు లేదు. అంటే ఈశ్వరుడిలో భిన్నత్వం ఏం లేదు, కానీ ఉపాధుల్లో భిన్నత్వం ఉంది. నాకు ఉపాధి బుద్ధి ఉంది కాబట్టి అందరూ ఏమో ఉన్న ఈశ్వరుని నేను చూడలేకపోతున్నాను, నాకు దర్శనం అవటం లేదు. ఇది కారణం. అంటే ఉన్నది ఒకటే వస్తువు అయినప్పటికీ ఆ ఉన్న ఒక్క వస్తువులో నాకు భిన్నత్వం ఎందుకు కనిపిస్తుందంటే ఉపాధి బుద్ధి నాకు ఉంది కాబట్టి, దేహాభిమానం ఉంది కాబట్టి, దేహబుద్ధి ఉంది కాబట్టి ఉన్న వస్తువు ఉన్నట్టు నేను చూడలేకపోతున్నాను. కానీ ఉపాధి బుద్ధి నశించిన మరుక్షణంలో, దేహబుద్ధి నశించిన మరుక్షణంలో ఉన్న వస్తువు దీనికి స్పష్టంగా వ్యక్తం అవుతుంది. నేను మిమ్మల్ని ఎంత స్పష్టంగా చూస్తున్నాను, మీరు నన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నారు, అంత స్పష్టంగా వస్తూ వ్యక్తంలోకి ఉపాధి బుద్ధి నశించిన మరుక్షణంలో. అయితే మీరు జీవితంలో ఏదైనా సాధించినా, అవి అచీవ్మెంట్స్ ఏదైనా చేసినా, అదంతా నా తెలివిలో జరుగుతాయనమాట మీరు అనుకోకండి. దానివల్ల పొగరబోత్తనం పెరుగుతుంది, అహంకారం పెరుగుతుంది, సుపీరియారిటీ కాంప్లెక్స్ పెరుగుతుంది, శరీరం మరణించే క్రీడక లోకాల్లోకి వెళ్ళవలసి ఉంటుంది. మన భారతదేశంలో జన్మించినటువంటి మహావీరుల్లో అర్జునుడు ఒకడు. అటువంటి అర్జునుడు చేత ఏం చెప్పాడంటే కృష్ణుడు, ఇప్పుడు నీటి మాత్రంగా యుద్ధం చేసి సరిపోతుంది, చేతులు ఆడిస్తే నేను సరిపోతుంది, నువ్వు ఎవరినైతే చంపాలనుకుంటున్నావో ఆ భీష్ముని ఆ దిగుడిని వాళ్ళందరూ నేను చంపేసి ఉంచాను, నేను చంపినవాడే నువ్వు చంపటం, నీకు గౌరవం అర్జునుడు చంపాడు, నీ సమాజంలో గౌరవం వస్తుంది, కానీ చేసిన పని నాది, గౌరవం నీది, నువ్వు నీ చేతులు ఆడిస్తే సరిపోతుందని చెప్పి అర్జునుడు అంత మహావీరుణ్ణి, నువ్వు చేతులు ఆడిస్తే సరిపోతుందని చెప్పాడు. దాన్ని బట్టి అంత ఈశ్వరుడే, అంత కర్మే. అయితే అర్థం చేసుకునే అర్హత మనకు లేదు. ఈశ్వరుడు యొక్క వాక్యాన్ని, గురువు యొక్క వాక్యాన్ని, వేదం చెప్పినటువంటి వాక్యాన్ని, ఉపనిషత్తులు చెప్పినటువంటి వాక్యాన్ని, పరమాత్మ చెప్పినటువంటి వాక్యాన్ని అర్థం చేసుకునే శక్తి మనకు లేదు. ఇంకా మన బ్రెయిన్ కింద మెచ్యూరిటీ రాలేదు. ఎదుర్కొన్న మనిషిని మనం అర్థం చేసుకోవడం, కనిపించిన బ్రహ్మం ఎలా మనకు అర్థమవుతుంది? కళ్ళకు కనిపిస్తున్న మనిషే మనకు ప్రాపర్గా మనం అర్థం చేసుకోలేనప్పుడు కళ్ళకు కనపడిన వస్తువు ఏదైనా ఉందంటే ఎలా అర్థమవుతుంది? ఇంకో మంచి ప్రశ్న అడిగారు, మీ ఉపన్యాసాలు ఇంకో మాట చెబుతున్నారు, అంతఃకరణలోని సంతోషం అంటే ఏమిటి అని. అయితే ఇప్పుడు చెప్తున్నాను, అంతఃకరణలోని సంతోషం, అంతఃకరణలైన ఆనందం పనికిరాదని దానికి నేను చెబుతున్నాను. కొంతమందికి హేట్ఫుల్ లుక్స్ ఉంటాయి, అసలు ఆ కళ్ళల్లోనే అసలు కనిపిస్తూ ఉంటుంది మనకి, దాని హేట్ఫుల్ లుక్స్, హార్ష్ వర్డ్స్. కొంతమంది మాటలు కఠినంగా ఉంటాయి, కొంతమంది మాట్లాడుతుంటే చాలా కఠినంగా ఉంటాయి, హితవుగా ఉండదు. ఆ మాటల్లోనే వాళ్ళు మన క్షేమం కోరటం లేదని మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఆ మాటల్లో మెసేజ్ ఉండదు మనకి, కానీ మన మనసు గాయం తగులుతూ ఉంటుంది. తర్వాత కొంతమంది చూపులోనే అసూయ ఉంటుంది, హేట్ల లుక్స్. మీరు కొంతమంది మనుషులను చూస్తుంటే ఆ కళలోనే ప్రేమ కనపడదు, కరుణ కనపడదు, అసూయ కనపడుతూ ఉంటుంది. మీరు అందరూ వాచ్ చేస్తే, క్లోజ్గా మీరు యాప్ చేస్తే మనం హేట్ఫుల్ లుక్స్ అంటారు. అంతఃకరణలోని సంతోషం అంటే ఏమిటని, అంతఃకరణలోని సంతోషం అంటే ఎవరికి మనకి ఇష్టమైన ఒక ఉన్నాడు అనుకోండి, ఉదాహరణ వాడికి ఏ యాక్సిడెంట్ అయిన కాల్ విరిగింది అనుకోండి, వాడి మీద మనకు అసూయం ఉందనుకోండి, మనకు సంతోషం వస్తుంది, అది అంతఃకరణలోని సంతోషం. మరి అర్థమవుతుంది, మీకు ఇష్టం లేని ఆ లక్షణంలో ఓడిపోయాడు అనుకోండి, మీకేమొస్తుంది? సంతోషం వస్తుంది. లేకపోతే మీ శత్రువు ఎవడైనా చనిపోయాడు అనుకోండి, అప్పుడు మీకేమొస్తుంది? సంతోషం. అది అంతఃకరణలోని సంతోషం అంటే ఏంటి? అప్పుడు మీకు ఇష్టం లేని వాళ్ళకి అపకారం జరిగితే మీకు సంతోషం వస్తుంది, అది మీ అనుభవమైన విషయం. అక్కడ ఇంకా సంతోషం వస్తాను కనుక మీ అంతఃకరణ లేని, అంతఃకరణ లేని సంతోషం వల్ల మనకి చెడు జరుగుతుంది కానీ మంచి జరగదు. భవిష్యత్తులో కూడా మనకి చెడు జన్మలు వస్తాయి కానీ మంచి జన్మలు రావు. తర్వాత తలంపును ఎలా నియమించాలని, మనకి తలంపులు వస్తున్నాయి, తలంపును నియమిస్తే ఇంకేమో వాడు జ్ఞానం అయిపోతాడు. అంటే తలంపే కదా, కోపం తలంపు, అసూ తలంపు, పుట్టుక తలంపు, చావు తలంపు, ముసలితనం తలంపు, పునర్జన్మ తలంపు, మంచి తలంపు, చెడు తలంపు, అన్ని తలంపులు. జీవితం అంతా తలంపుడే. మీకు ఎప్పుడైనా దుఃఖం వస్తుంది అనుకోండి, తలంపే. తలంపు వచ్చాకే దుఃఖం వస్తుంది, తలంపు వచ్చాక మీకు అసూయ వస్తుంది, తలంపు వచ్చాకే కామం వస్తుంది, తలంపు వచ్చాక కోరిక వస్తుంది, తలంపు వచ్చాక భయం వస్తుంది. ఇవన్నీ తలంపుడు రాకుండా ఏమి రాదు. చనిపోయేప్పుడు మనం ఏమనుకుంటాం, నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను అనుకుంటాడు, అది తలంపే. చనిపోవడం కూడా నిజం కాదు, చనిపోవడం కూడా నిజం కాదు. కానీ చనిపోయాడు ఏమనుకుంటాడు, నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను అనుకుంటాడు, అది తలంపే. పుట్టినవాడు నేను పుట్టాను, నేను పుట్టాను అనుకుంటాడు, అది తలంపే. జీవితం అంటే తలంపుడే. పుట్టుక, ఆ చావు, పునర్జన్మ, ముసలితనము, ఏమీ తలంపుడే. అంటే శరీరానికి ముసలితనం వచ్చినప్పుడు నేను ముసలివాణ్ణి అయిపోయాను, నేను ముసలివాణ్ణి అయిపోయాను అంటాడు, అది ఆ తలంపే. అంటే మన గాఢ నిద్ర ఎలా ఉంటాయంటే బాడీ లెస్గా, మైండ్ లెస్గా, వరల్డ్ లెస్గా, గాడ్ లెస్గా ఉంటాం. గాఢ నిద్రలో మనకు దేవుడు కూడా ఉండదు, చుట్టాలు కూడా ఉండదు, బిజినెస్ కూడా ఉండదు, శరీరం కూడా ఉండదు, ఏమీ ఉండదు. కానీ మనం ఉంటాం, డీప్ స్లీప్ లో మనం ఉంటాం. అక్కడ నాకు ఈ బాడీ ఉందని తెలియదు, నేను పాలకల్లో ఉన్నానని తెలియదు, నా ప్రొఫెషన్ గురించి నాకు తెలియదు, ఏమీ తెలియదు. గాఢ నిద్రలు ఏమి తెలియదు, కానీ నువ్వు ఉంటావు. గాఢ నిద్రలో నువ్వు ఉంటావు. ఇంకా గాఢ నిద్రలో మనస్సు లేదు, కానీ నువ్వు ఉన్నావు. దేహం లేదు, కానీ నువ్వు ఉన్నావు. దేవుడు లేదు, కానీ నువ్వు ఉన్నావు. లోకం లేదు, కానీ నువ్వు ఉన్నావు. భగవంతుడు ఉన్నాడు, కానీ ఆయనకు లోకం లేదు, కానీ ఆ పేరు లేదు. కానీ ఎంతకాలం అయితే మనకు మనస్సు ఉందో అంతకాలం ఏదో రూపం వెనకాల పడుతుంది, పేరు వెనకాల పడుతుంది. మనకు ఎంచేది పేరు కావాలి, రూపం కావాలి. దేవుడికి రూపం అక్కర్లేదు, దేవుడికి పేరు అక్కర్లేదు. మరి ఈ బొమ్మలనే ఎందుకంటే నా మనసుకు ఏదో రూపం కావాలి కాబట్టి, రూపం మనసును ఆకర్షిస్తుంది కాబట్టి, పేరు మనసును ఆకర్షిస్తుంది కాబట్టి ఈ రూపాలు పేర్లు వచ్చినాయి. కానీ అసలు నగ్న సత్యానికి, అల్టిమేట్ ట్రూత్కి, ఆ ఫైనల్ ట్రూత్కి మటుకి, ఆ నేటర్ ట్రూత్ మటుకి దానికి పేరు లేదు, దానికి రూపం లేదు. దేవుడు ఉన్నాడా లేదంటే ఉన్నాడు, కానీ ఒక రూపం లేదు. ఏదైనా రూపం ధరించి రావచ్చు, కానీ ఆ రూపంలో ఉన్నప్పుడు కూడా ఆ రూపానికి తనకు సంబంధం లేదని, తాను దేహం దేహమాత్రని కాదని సంగతి దేవుడికి తెలుస్తూ ఉంటుంది. అది మనకి ఏ శరీరం ఉంటుందో ఆ శరీరం ఉంటుంది అనుకుంటాం. కానీ దేవుడు కూడా శరీరం ధరిస్తాడు, ధరించినప్పుడు ఆ దేహంతో తనకు సంబంధం లేదనే సంగతి వాడికి తెలుస్తూ ఉంటుంది. కానీ మనం దేవునితో తాదాత్యం పొందుతాం. దేవునితో తాదాత్యం పొందేవాడు జీవుడు, దేవునితో తాదాత్యం లేనివాడు దేవుడు. కానీ దేవునితో మీకు తాదాత్యం పోతే, మీకు శవబుద్ధి పోతే, మీరు కూడా దేవుడు అవుతారు. శవబుద్ధి ఉన్నవాడు జీవుడు, శవబుద్ధి ఉన్నవాడు దేవుడు. అంతే తేడా. మనస్సన్న జీవుడన్న అహంకారం అన్న ఒకటే. అది దేహం లేకుండా ఉండలేదు కాబట్టి దానికి దేహం వస్తుంది. దేహం వస్తే లోకం వస్తుంది. ఇంత లోకం కనిపిస్తుంది మనకి. దీన్ని సృష్టించిన వాడు ఎవరికి ఉండాలి, ఎవరికి కర్త ఉండాలి అని మనకు అప్పుడు ఈశ్వర భావన వస్తుంది. ఇక్కడ బిల్లం ఉంది, ఈ బిల్లు ఎవరు కట్టించారు అని అంటున్నాం మనం. క్షత్రియ పరిషత్ ద్వారా కట్టించారు అనుకుంటున్నాం. అసలు ఇక్కడ బిల్లుగా లేదనుకోండి, ఎవరు కట్టించారనే సమస్య లేదు. మన కళ్ళకు లోకం కనిపిస్తాం కాబట్టి దీనికి ఒక కర్త ఉండాలనుకుంటున్నాం. అసలు లోకం లేనప్పుడు కర్త సమస్యలే లేదు. అదేవిధంగా మీకు అహంభావం ఉన్నప్పుడు దేహం వస్తుంది, దేహం బట్టి లోకం వస్తుంది, లోకాన్ని బట్టి ఒక ప్రభు ఉన్నాడు, ఒక యజమాని ఉన్నాడు అనేటువంటి భావం మీకు వస్తుంది. అది అయితే నిజమైన ట్రూత్ ఏంటంటే గాఢ నిద్రలో ఉన్న ట్రూత్. గాఢ నిద్రలో మనం ఉన్నాం. అప్పుడు ఎలా ఉన్నాం మనం? ఉన్నాం మనస్సు లేకుండా ఉన్నాం. అక్కడ మనస్సు లేకుండా ఉన్నాం కాబట్టి అక్కడ రూప దృష్టి లేదు, పేరు దృష్టి లేదు. మనస్సు లేకుండా ఉన్నాం కాబట్టి లోక దృష్టి లేదు, ఏమి లేదు. అంటే గాఢ నిద్రలో మనం నిద్రపోతున్నప్పటికీ ఒకడు నిడుపుగా ఉండి మన ఇద్దరిని చూసేవాడు లోపల అక్కడ ఉన్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గాఢ నిద్రలో మనం నిద్రపోతున్నాం, మనకేమీ తెలియదు. కానీ జాగ్రత్త వ్యవస్థలో వచ్చాక మనకు రాత్రి చాలా బాగా నిద్ర పెట్టిందని చెబుతున్నాం. నువ్వు పూర్తిగా నిద్రపోతే ఎవరు చెప్పారు నీకు అన్నమాట? బాగా నిద్రపోతుందని ఎవరు చెబుతున్నారు? నువ్వు నిద్రపోతున్నప్పటికీ నిద్ర లేకుండా ఎవరు ఎవరికైనా ఉదయం ఉండి చూసేవాడు అక్కడ ఉన్నాడు. నువ్వు నిద్రను చేస్తున్నాడు అప్పుడు. ఆడేమి నిద్రపోలేదు, నువ్వు నిద్రపోయింది మనకి నిజం. అంటే రాత్రి నాకు గాఢంగా నిద్ర పట్టింది అని చెప్పిన వాడు రాత్రి ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు, జాగ్రత్త అవస్థలో కూడా ఉన్నాడు. వాడు ఉన్నాడు కాబట్టి వాడు చెప్పగలుగుతున్నాడు రాత్రి నాకు బాగా నిద్ర పట్టిందని. ఆ గాఢ నిద్రలో ఉన్నవాడు వేరు కాదు, ఆ జాగ్రత్త అవస్థలో ఉన్నవాడు వేరు కాదు. వాడి వీడు ఒకటే కాబట్టి నాకు రాత్రి బాగా నిద్ర పట్టిందని వాడు నీకు చెప్పగలుగుతున్నాడు. వాడు ఇప్పుడు కూడా ఉన్నాడు, వాడు ఇప్పుడు కూడా ఉన్నాడు. మోక్షం అంటే, లిబరేషన్ అంటే, స్వర్గరాజ్యం అంటే, నిర్వాణ స్థితి అంటే ఏమిటది? మరి చాలా మంది ఏమనుకుంటారంటే శరీరం చనిపోయేకి వస్తుంది అనుకుంటారు. మోక్షం అంటే శరీరం చనిపోతానికి అని రాజను
ఈ లోపల రాజులు శరీరం మరణించడము అని ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం? స్వర్గలోకంలోకి నరకలోకంలోకి ఇవన్నీ నిజమే, స్వర్గలోకం నిజమే, నరకలోకం నిజమే. అక్కడ దేహాన్ని ఇక్కడ ఖాళీ చేస్తారు, దేహాభిమానాన్ని అక్కడ బాధపడతారు. స్వర్గలోకంలో దేహాభిమానాన్ని సంతోషపడతారు, నరకలోకంలో దేహాభిమానాన్ని బాధపడతారు. మన శరీరం చనిపోయినప్పుడు ఏడ్చేది కూడా దేహం ఏడవదు, దేహాభిమానమే ఏడుస్తుంది. ఆ దేహాభిమానమే మనకు ఏడుస్తుంది కానీ దేహం ఏడవదు. ఆ నరకలోకంలో బాధపడేది దేహాభిమానమే, స్వర్గలోకంలో సుఖపడేది దేహాభిమానమే. అది ఇక్కడ కానీ అవన్నీ మనస్సు ఎంత నిజం, మీ దేహం ఎంత నిజము, మీ తలంపులు ఎంత నిజము, మీ ఓసలు ఎంత నిజము, ఆ స్వర్గాలు ఎంత నిజం, ఆ నరకాలు అంతే నిజం. మీ మనస్సు కంటే ఎక్కువ నిజం కాదు, మీ మనస్సు ఎంత నిజము అది కూడా అంతే నిజం. కానీ మోక్షం అంటే ఏంటంటే వాడిని ఇద్దరు నువ్వు ఉన్నావు, కానీ ఉన్నామనే సంగతి మీకు తెలియటం లేదు. బట్ సింపుల్ విషయం, మనం చాలా సింపుల్ విషయాన్ని కాంప్లికేట్ చేసుకోకూడదు. కాంప్లికేటెడ్ అయిన విషయాన్ని సింపుల్గా మనం మార్చుకోవాలి, కానీ సింపుల్గా ఉన్న విషయాన్ని కాంప్లికేట్ చేసుకోకూడదు. ఏం లేదు, మోక్షం అంటే సింప్లిసిటీ ఉంటే సిన్సియారిటీ ఉంటే మోక్షం వచ్చేస్తుంది. సింప్లిసిటీ ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి, మోక్షం వచ్చేస్తుంది. మీరు అనుకున్నంత కష్టమేం కాదు. మనస్సు, మాట, చేత మీరు ఒంటిగా ఉండేలా ప్రాక్టీస్ చేస్తే మోక్షం వచ్చేస్తుంది. అదే తపస్సు. మీరు ఒంటిగా ఉండాలి, మీరు మూడుగా ఉండకూడదు, మీరు ఒంటిగా ఉండాలి, అదే తపస్సు. వాడికి లిబరేషన్ వస్తుంది. ఈ లిబరేషన్ అంటే ఏంటంటే మీ శరీరం శవం అయ్యే వరకు మీరు ఆగక్కర్లేదు, మీకు మోక్షం కావాలంటే. ఇక్కడ ఏమిటంటే గాఢ ముద్దలో నువ్వు ఉన్నావు, గాఢ ముద్దలో నువ్వు ఉన్నావు, కానీ నువ్వు ఉన్నావన్న సంగతి నీకు తెలియటం లేదు. జాగ్రత్త అవసరం ఉన్నావు, ఉన్నావన్న సంగతి తెలుస్తాను, కానీ సుఖంగా లేము, శాంతిగా లేము, ఆనందంగా లేము. ఈ డిఫరెన్స్ చూడండి మీరు, మీకు అర్థమవుతుంది. అంటే ఈ జాగ్రత్త వ్యవస్థలో ఉన్నావన్న సంగతి తెలుస్తుంది, కానీ సుఖంగా లేము. అన్లిమిటెడ్ హ్యాపీనెస్ మనకు లేదు, సుఖంగా లేము, శాంతిగా లేని, ఆనందంగా లేని, సంతోషంగా లేని, ప్రతి జాగ్రత్త అవసరం. కానీ ఉన్నామన్న సంగతి తెలుస్తాం. గాఢ నిద్రలో మనకి ఏదో సుఖంగా ఉన్నాం, కానీ సుఖంగా ఉన్నామన్న సంగతి తెలియటం లేదు. గాఢ నిద్రలో సుఖంగానే ఉన్నాం, గాఢ నిద్రలో అందరం నిద్ర కోరుకుంటున్నాం. ఎందుకంటే అన్నం లేకుండా 30 రోజులు 40 రోజులు ఉండగలం, నిద్ర లేకుండా 1 రోజులు ఉండి చచ్చిపోతాం. మీరు నిద్ర లేకుండా 10 రోజులు ఉండి చనిపోతారు అందరం. అన్నం లేకుండా 40 రోజులు ఉండగలం, కానీ నిద్ర లేకుండా 1 రోజులు వర్షాలు రాత్రి పక్కన నిద్ర లేకుండా చచ్చిపోతాం. అంటే నిద్రలో మనం ఇంత రెస్ట్ కలుగుతుంది మనకి, నిద్ర కూడా అంత ముఖ్యం ఉద్యోగుడికి. అంటే మనం రెస్ట్ తీసుకుని చెప్పి నిద్రలోనే ఉదయం మరియు సాయంత్రం మీద తలంపులు బాధపడతాయి. మేము గాఢ నిద్రలో మేము తలంపులు విడిచిపెడతాయి. అంటే గాఢ నిద్రలో ఉన్న సుఖం, జాగ్రత్త వస్తున్నటువంటి ఎరుక, రెండు సైమల్టేనియస్గా ఒకేసారి ఎవరైతే అనుభవిస్తున్నాడో అది మోక్షం. ఇది బుద్ధుడు చెప్పినటువంటి నిర్వాణ స్థితి. అది నిర్వాణ స్థితి అని బుద్ధుడు చెప్తారు చూడండి, ఇదే నిర్వాణ స్థితి. అంటే జాగ్రత్త వస్త్రం ఎరుక ఉండే సుఖం లేదు, గాఢ నిద్రలో సుఖం ఉండి ఎరుక లేదు. అక్కడ ఉన్న సుఖం, ఇక్కడ ఉన్న ఎరుక సైమల్టేనియస్గా ఎవరికైతే అనుభవం, ఒకేసారి ఎవరికైతే అనుభవంలోకి వచ్చిందో అదే సమాధి స్థితి, అదే నిర్వాణ స్థితి. ఆ స్థితిని తను ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నాడో, ఆ సమాధి స్థితిని ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నాడో అది వాడికి సహజం అవుతుంది, స్థిరమవుతుంది. శరీరం మరణించే లోపల అది ఈ స్థితిని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ బ్రాహ్మణ స్థితిని కనుక అది పొందగలిగితే అది బ్రహ్మంగా ఉండిపోతాడు. ఎవరైతే బ్రహ్మంగా ఉండిపోయాడో, బ్రహ్మంగా ఎవరైతే నిద్రపోయాడో వాడికి గోవింది లేదు, కన్నింది లేదు. స్థిర మీద బొమ్మలు వస్తున్నట్టే ఈ ప్యూర్ కాన్షియస్నెస్ మీదే మనుషులు వస్తున్నారు, తలంపులు వస్తున్నాయి, సంఘటనలు జరుగుతున్నాయి, ఈవెంట్స్ అనేవి జరుగుతున్నాయి, కాన్షియస్నెస్కి ఈవెంట్స్ ఉంటాయి, ఇవన్నీ జరుగుతున్నాయి, వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. అయితే అసలు తలంపు నుంచి రావాలి. ఇది మోస్ట్ సైంటిఫిక్ టాక్, నమ్మకాల మీద, విశ్వాసాల మీద మీ ఆధారపడి నేను ఏదో చెబుతున్నారు, మేము నమ్మని అవసరమైన పని నాకేమీ లేదు. అసలు మనిషికి తలంపు ఎందుకు వస్తాం? అది మంచి తలంపు రానివ్వండి, చెడు తలంపు రానివ్వండి, అసలు తలంపు నాకు ఎందుకు వస్తుంది? అంటే నాకు వంకాయ కూర తిన్నాననుకోండి, వంకాయ కూర సంబంధించిన తేలిక వస్తుంది, కానీ బీరకాయ కూర తేలిక రాదు. ఏ తింటే దానికి సంబంధించిన తేలిక వస్తుంది మనకి. మనకు తలంపు ఇంటికి వస్తుందంటే మనం ఏదో పని చేస్తాం, మామూలుగా ఏదో పని చేస్తాం, పని చేస్తే ఫలితం వస్తుంది. ఫలితాన్ని మనం ఎంజాయ్ చేస్తాం, అంటే అనుభవిస్తాం. ఆ ఫలితాన్ని మనం ఏం చేస్తాము? అనుభవిస్తాం. భగవంతుని అనుభవించడం, సమాజాన్ని అనుభవించడం మనమే అనుభవించేయాలి. ఏదైనా పని చేసినందుకు 100 రూపాయలు దేవుణ్ణి అనుభవించినవో, సమాజాన్ని అనుభవించినవో ఆ ఫలితం, అదంతా నేనే అనుభవించాను, అహంకారం అనుభవించాను. కొంతమంది కష్టపడి పని చేస్తారు, ఆ పరిచయం ఈశ్వరుడికి కానీ సమాజానికి కానీ వాళ్ళ పరిస్థితిని కూడా ఇవ్వడం సార్. ఎలా మొత్తం అంటే ఎంజాయ్ చేసేవాళ్ళని కాదు, ఆ కర్మ చేసినప్పుడు ఫలితం తప్పనిసరిగా వస్తుంది. కర్మ చేసినప్పుడు ఫలితం తప్పనిసరిగా వస్తుంది. అంటే ఇంకో విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఇది ఎలా ఊరిస్తున్నాం చేయను, 6 మాసాల్లో కోతకు వచ్చేస్తుంది. కానీ మానవ స్వభావం తేలిగ్గా మారదు. అంటే ప్రపంచంలో మనం చేయడం పని చేశాం, దీన్ని ఫిబ్రవరిలో మొదలుపెట్టే అప్పుడు బిల్లింగ్ అయిపోయింది. ఇంకేంటే ఇటుకుని సిమెంట్ కట్టేశారు. మానవ స్వభావం అంటే తేలిగ్గా మారదు. మానవ స్వభావం తేలిగ్గా మారుతుంది మనం గొప్పను ఊహించకూడదు, చాలా టైం పడుతుంది. అంటే ఈ విషయంలో కృష్ణుడు చాలా జాగ్రత్త పడ్డాడు. బహుజన్మల కృషి వల్ల కానీ మానవ స్వభావంలో మార్పు రాదు. మానవుడి స్వభావం మారాలంటే, మానవుడికి మాధుర్యం కలగాలంటే బహుజన్మల వాడు సత్కర్మ చేస్తేనే కానీ నిష్కామకర్మ చేస్తేనే కానీ వాడికి మాధుర్యం రాదని చెప్పాడు. అంటే లోకానికి సంబంధించిన ఫలితం వచ్చేంత వేగంగా మానవుల్లో మార్పు రాదు. మార్పు వస్తుంది, దాని టైం తీసుకుంటుంది, చాలా టైం తీసుకుంటుంది. అంటే కర్మ చేస్తాం, కర్మ చేస్తే ఫలితం వస్తుంది. ఆ ఫలితం ఈశ్వరుని ఎంజాయ్ చేయలేము, సొసైటీని ఎంజాయ్ చేయలేము, మనమే ఎంజాయ్ చేయాలనుకుంటాం. మీకు అర్థమవుతుంది? అప్పుడు ఏమవుతుంది? మనకు ఒక వాసన పడుతుంది. మీరు ఏదైనా బాగా ఇష్టమైన కోరుతున్నారనుకోండి, దాని అర్థమని రిపీట్ చేయాలనిపిస్తా ఉంటుంది. ఇక మా అల్లు సత్యంలో చెప్తా ఉండారు, ఆయన ఒకసారి నెహ్రూ గారికి మామిడిపండు ఇచ్చారట. జవహర్లాల్ నెహ్రూ గారికి మామిడిపండు ఇచ్చారట. మామిడిపండు ఇస్తే ఆయన అన్నారు, ఏమి సత్యానందరూ ఈ మామిడి పండు ఎలా ఉందంటే, నువ్వు మామిడి పండు అంటున్నావంటే నిమ్మకాయ ఎలా ఉందని అంటాడు. అంటే ఇది నిమ్మకాయలా కనిపిస్తుంది, ఇది మామిడి పండు ఏంటని అంటాడు. అంటే చూడటానికి నిమ్మకాయలా కనిపిస్తుందంటే నోట్లో పెట్టుకుంటే చాలా చీల్గా ఉంటుంది, మామిడి పండు చాలా బాగుంటుంది అన్నట. ఆ మామిడి పండు 1, 2, 3, 4 మామిడి పండ్లు ఉన్నారట. ఎవరు? జవహర్లాల్ నెహ్రూ గారు. తినేసారి అయిపోయింది. తర్వాత సత్యానందరూ హైదరాబాద్లో కనపడినా, మెడ్రాస్లో కనపడినా, ఢిల్లీలో కనపడినా, ఎవరైనా మిస్టర్ అల్లూరు వాటర్ బోర్డ్ పెట్టిన మ్యాంగో అనేవారట. ఈ రోజు నాకు మామిడి పళ్ళు తెచ్చిచ్చావు, ఆ ల్యాంగో మాట ఏమిటని అంటే ఆ రుచి ఉండిపోయింది. మామిడి పళ్ళు ఎప్పుడూ తినటం అయిపోయింది, అరగటం అయిపోయింది, కానీ రుచి మామిడి పండు చాలా బాగుంది, ఆ రుచి ఉంచేసారు. ఆ రుచి అయిపోయారు. ఆ రుచి ఏం చేస్తుంది? మళ్ళీ మామిడి పండుని కోరుతుంది. మీరు అర్థమవుతుంది? మా రుచి ఏం చేస్తుంది? మామిడి పండుని కోరుతుంది. అది అంటే మన పని చేస్తానికి మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మీరు తలకాయలు ఉన్నాయి, ఇన్ని తలకాయలకి ఒక తలకాయకి ఇంకో తలకాయకి సంబంధం లేదు. ఎవరికి వచ్చిన ఆలోచన వాడియే, ఎవరి తలంపులు వాడియే, ఎవరి సంస్కారాలు వాడియే. అందరూ కూడా తలంపు వస్తుందని చూడండి. ఒక ఇంట్లో నలుగురుంటే నలుగురికి సమానమైన తలంపులు రావు. ఎక్కడో గ్రామం మాట, దేశం మాట, సమాజం మాట వదిలేండి. ఒక కుటుంబంలో నలుగురుంటే నలుగురికి సమానమైన తలంపులు రావు. ఎవరు వాసన వారిదే, ఎవరి టెండెన్సీ వారిదే, ఎవరు ఇంగ్లీష్ సెన్స్ వారిదే, ఎవరు డేవర్షిప్ వారిదే. కానీ నలుగురు సమానంగా అక్కడ ఒక ఇంట్లోనే ఉండదు. ఇంకా వాళ్ళ పూర్వజన్మలు వేరు. వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు. ఈ జన్మ ఒక నుంచి ఉండొచ్చు. అంటే వాళ్ళ సంస్కారాలు డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి, మన ఏదో పని చేస్తాం, పని చేసినప్పుడు ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మనమే ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ చేసినప్పుడు మనకి ఏంటంటే వాసన పడుతుంది. ఆ వాసన బట్టి తలంపు వస్తుంది, తలంపును బట్టి మాట వస్తుంది, ఆ తలంపును బట్టి కర్మ చేస్తాం, కర్మ చేస్తే ఫలితం వస్తుంది, ఫలితం వస్తే అనుభవిస్తాం, అనుభవించినప్పుడు మళ్ళీ వాసన ఏర్పడుతుంది, వాసన నుంచి మళ్ళీ వస్తుంది మనకి తలంపు వస్తుంది. నా తలంపును బట్టి నేను మాట్లాడతాను, నా తలంపును బట్టి నేను పని చేస్తాను. అది ప్రతి మానవుడికి తలంపు వచ్చాక మాట వస్తుంది, తలంపు వచ్చాక కర్మ చేస్తాడు. అంటే తలంపు లేకుండా పని చేయడు, తలంపు లేకుండా కర్మ చేయడు. అంటే తలంపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాడికి ఆ ప్రీవియస్ బస్ నుంచి వచ్చినటువంటి టెండెన్సీస్ గురించి వస్తున్నాయి. మరి మనుషులందరూ సమానమే అంటారు. మనుషులందరూ సమానమైనప్పుడు అందరికీ ఒకే తలంపు ఎందుకు రావటం లేదు? అందరికీ సమానమైన తలంపులు ఎందుకు రావటం లేదు? వాళ్ళ బ్రాకప్ వేరు, వాళ్ళ పూర్వజన్మలు వేరు, వీటనే కారణాలు ఉన్నాయి. అంటే తలంపు మీకు వస్తుందంటే ఆ తలంపు తాలూకు వాసన టెండెన్సీ మీకు ఉండాలి. మీకు ఎప్పుడు ఏ తలంపు అయితే వస్తుందో ఆ తలంపు తాలూకు పనులు పూర్వజన్మలు ఎక్కువ చేసి ఉండాలి. అది అంటే వాసన నాకు తలంపు ఎందుకు వస్తుందంటే వాసన బట్టి వస్తుంది. ఆ వాసన కనుక మనం క్షీణింపజేసుకుంటే తలంపు కూడా క్షీణింపబడుతుంది. క్షీణింపు వాసన అడిగినప్పుడు వాసనతో పాటు తలంపు కూడా అణిగిపోతుంది. భగవాన్ చూస్తున్నారు, మీరు భక్తిని మనం నిద్రగా అనేటువంటి ఉంచే ప్రాథమిక అభ్యాసాలను అలవరుచుకోండి. ముందు భక్తిని అలవరుచుకోండి. భక్తి ఎందుకు పనికిరానిది అనుకోకండి. భగవంతుడికి మనకు అనుబంధమే భక్తి. భగవంతుడు కూడా మనకు పెద్ద చుట్టం. బుద్ధిస్ట్ ఏంటి ఎవరంటే మనకు దేవుడే, ఈశ్వరుడే మనకి. ఇంకండి, ఈ చుట్టాలతో సంబంధం, మన శరీరం మరణించినప్పుడు ఈ చుట్టాలతో సంబంధాలు తెలిపోతాయి. కానీ ఆ పెద్ద చుట్టం నాడు చూశారు? ఆ పెద్ద చుట్టం నాడు చూశారు? ఆ పెద్ద చుట్టంతో ఐక్యం అయ్యే వరకు
ఆ పెద్ద సొత్తులతో సంబంధం మనకి కంటిన్యూ అవుతాను ఉంటుంది. అది పెద్ద సొత్తం మనకి. మన అందరికీ పెద్ద సొత్తులు ఎవడు? అది ఈశ్వరుడే. వాళ్ళు ఐశ్వర్యే వరకు వాడు మనం విడిచిపెట్టాడు తప్పరకం. ఈ సొత్తాలు మామూలుగా ఏ జన్మ కాగ్రమే సొత్తాలు మారిపోతూ ఉంటారు, పరిసరాలు మారిపోతూ ఉంటారు. కానీ పెద్ద సొత్తం బిగ్గెస్ట్ రేటు ఈశ్వరుడు నాడు చూశారు. వాడే వాళ్ళు మీరు ఐశ్వర్యే వరకు మీరు ఆయన మీద ప్రేమను విడిచిపెట్టద్దు, ఆయన మీద మీరు భక్తిని విడిచిపెట్టద్దు, ఆయన మీద గౌరవాన్ని విడిచిపెట్టద్దు. ఇంకొక చిన్న విషయం, ఆయనకి ఏ పనికి ఇష్టం? ఎవరికి? మీ పెద్ద చుట్టానికి ఏ పనికి ఇష్టం? ఆ ఇష్టమైన పని చేయటం మీరు నేర్చుకోండి. అదే కర్మ. పని అంటే అదే ఉన్న ఆచార్యులు వారు. పని అంటే నువ్వు చేసేది ప్రసిద్ధి పని కాదు, నీ అహంకారం వల్ల నీ అజ్ఞానం యొక్క ప్రేరణ వల్ల నువ్వు చేసేది పని కాదు. ఈశ్వరుడికి ఏ పని చేస్తే, ఏ కర్మ చేస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడు, ఈశ్వరుడు పొంగిపోతాడు? ఏ కర్మ చేస్తే ఈశ్వరుడు పొంగిపోతాడు? అటువంటి కర్మ నువ్వు చెయ్యాలి, అటువంటి పని నువ్వు చెయ్యాలి. ఇంకొకటి, మోక్షాన్ని పెట్టి నీ హృదయంలో ఉన్న ప్రాణంచే ఈశ్వరుడి దగ్గర ఉంది. ప్రాణంచే లేకుండా నువ్వు పెట్టి తీసుకోలేదు, పెట్టి నీదైనా ఎప్పుడైతే ఈశ్వరుడికి తీర్చిద్దాం, ఈశ్వరుడు సంతోషించే పనులు, ఈశ్వరుడు మెచ్చుకునే పనులు, ఈశ్వరుడు యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యే పనులు కనుక నువ్వు చేస్తూ ఉంటే ఆ ఈశ్వరుడు ఏంటి తన తాళం చేయి నీకు ఇస్తాడు. అంటే అప్పుడు నీకు లిబరేషన్. ఆచార్య వారు అన్నారు, బాల్చిలో ఉన్న వాడికి ఈ దేహం ఇంకా ఉండాలి, ఇంకా ఉండాలి, ఇంకా ఈ శవాన్ని ఇంకా మొయ్యాలి, ఇంకా మొయ్యాలి అనుకుంటాడు. అసలు వాంఛలేని వాడికి దేహం చూడ పని ఉందన్నారు స్వామి గారు. మీకు వాంఛలంటే ఈ దేహాన్ని ఇంకా మొయ్యాలి, ఇంకా మొయ్యాలి, ఇంకా మొయ్యాలి, ఇంకా చాలా సంవత్సరాలు జీవించాలి మీకు అనిపిస్తూ ఉంటుంది. అసలు మీకు వాంఛలేనప్పుడు దేహం చూడ పనే ఉంది. దేహం ఉన్నావుతే రాలిపోయిన అవుతుంది వాంఛలేని వాడికి. అంటే దాని అర్థం ఏంటంటే, నీ దేహం ఉన్నా నీ దేహం లేకపోయినా వాంఛలేని వాడికి సమానం. అందుచేత నువ్వు ఏం చేయాలంటే, నీకు భక్తి పెరగాలంటే ఏడు ఈశ్వరుడు దగ్గర కూర్చొని ఆ సాంబ్రాణ పొగటి వేసి అక్కడ పువ్వులు పెట్టి అష్టోత్తరాలు చదవటమే కాదు, ఆ ఈశ్వరుడికి ఇష్టమైన పని నువ్వు చేస్తూ ఉండవు. అంటే నోటితో ఆరాధించడమే కాకుండా, అంటే నోటితో స్తోత్రాలకి అయితేనే కాకుండా భగవంతుడికి ఇష్టమైన పని నువ్వు చేతులతో చేస్తూ ఉండవు. నోటితో చేసే పని కంటే చేతులతో చేసే పని వల్ల నువ్వు భగవద్ అనుగ్రహానికి తొందరగా కాకపోతావు. మనోనిగ్రహాన్ని పెంపొందించే పనులు చేయాలి. నీ మనస్సుని విస్తరుడిగా విడిచిపెట్టకుని మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. నా మనస్సు కనుక నాకు నిగ్రహంగా ఉంటే, నా మనస్సు నా స్వాధీనంలో ఉంటే నేను ఎక్కువ సుఖపడతాను. నా మనస్సు నాకు స్వాధీనంలో లేనప్పుడు, నా మనస్సు నాకు నిగ్రహంలో లేనప్పుడు ఇతరులు నన్ను సుఖపెట్టాలనుకున్నా సుఖపెట్టలేరు. అంటే నీకు మనస్సు ప్రధానం. నువ్వు అభివృద్ధిలోకి వచ్చిన నీ మనస్సే ప్రధానం, నువ్వు పాడైపోయా నీ మనస్సు ప్రధానం. అంటే మనస్సు నిగ్రహం అవసరం, మానసిక ఆరోగ్యం అవసరం. శరీరం ఆత్మ కాకపోయినా, శరీరం ఆత్మ కాకపోయినా, మనస్సు ఆత్మ కాకపోయినా, నీ అహంకారం ఆత్మ కాకపోయినా, నీకు వచ్చే తలంపులు ఆత్మ కాకపోయినా, మంచి తలంపులు వచ్చేలా చూసుకోవాలి, మంచి మనస్సు ఉండేలా చూసుకోవాలి, నీ శరీరం ఆరోగ్యం ఉండేలా చూసుకోవాలి. అంటే ఫిజికల్ కంఫర్ట్ ఎంత ముఖ్యం, మైండ్ కంట్రోల్ కూడా అంతే ముఖ్యం. నీ బాడీకి కంఫర్ట్ అవసరం. నీ బాడీకి కంఫర్ట్ ఎంత ముఖ్యమో, నీ మైండ్ కంట్రోల్ కూడా అంత అవసరం. ఇంకొక మైండ్ కంట్రోల్, బాడీ కంఫర్ట్ నీ హృదయంలో ఈశ్వరుని తెలుసుకోవడానికి సహకరిస్తాయి. మైండ్ కంట్రోల్ చేసుకో జాగ్రత్తగా. మైండ్ కంట్రోల్ చేసుకోవాలంటే ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆహార శుద్ధి వల్ల చిత్తశుద్ధి వస్తుంది. ఆహార శుద్ధి లేకుండా చిత్తశుద్ధి కలగదు. ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆహార విషయంలో అతి పనికిరాదు. నిద్ర విషయంలో అతి పనికిరాదు. మాటలు మాట్లాడటంలో అతి పనికిరాదు. తగు మాత్రంగా ఉండాలి. మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పారు, ఈ చెయ్యి చూడండి, నా వంక నా చెయ్యి చూడండి, ఈ చెయ్యి చూడండి, చెయ్యి కదులుతుందా? చెయ్యి కదులుతుందా? ఈ చెయ్యి చూడండి, ఎక్కడ కదులుతుందో చెయ్యి కదలతుందా? ఈ చెయ్యి కదలకుండా ఉండమంటే కదలకుండా ఉంది. అలాగే నీ మనస్సును కూడా నువ్వు కదలకుండా ఉందని నువ్వు చెబితే నీ మనసు కదలకుండా ఉండాలి. అంత పెర్ఫెక్ట్ కంట్రోల్ మనసు మీద నువ్వు సాధించాలి. డూ ఆర్ డై, చేస్తే చెయ్యి చస్తే చావు అన్నాడు. డూ ఆర్ డై, ఇంకెప్పుడు భయం లేదు. ఏదైనా ఒక పని మొదలుపెట్టాడు అనుకోండి, దానికి చేస్తే చెయ్యి చస్తే చావు. డూ ఆర్ డై అంటే ఆయన మనస్సు నిగ్రహం కూడా, ఆ మైండ్ కంట్రోల్ కూడా అంత పెర్ఫెక్ట్ గా ఉండేది. టు డూ ఆర్ డై అనే శేషకుడి మాటలో చెప్పారంటే, టు డూ ఆర్ నాట్ టు డూ, ఉండకుండా ఉండిపోవటం. అంటే నువ్వు చేసే సాధన సక్రమం నచ్చింది, ఒకసారి నీకు సక్సెస్ అయితే అవుతావు, లేదా ప్రయత్నంలో చచ్చిపోవు. ఆ ప్రయత్నంలో చచ్చిపోవు. నువ్వు చేసిన సాధన ఊరికే పోదు, దాత వచ్చి దానిలో నీ సాధన అంతా నీకు వచ్చేస్తుంది. గాంధీ గారి స్లోగన్ అంటే డూ ఆర్ డై. శేషకుడు డ్రామాలో ఒక క్యారెక్టర్ చేసి ఏమని చెప్పిస్తా అంటే, టు డూ ఆర్ నాట్ టు డూ, ఉండటమో ఊడిపోతున్నావు.
అందులో సాధన చెయ్యి. ఒకవేళ సాధనలో సక్సెస్ అవ్వడం అనుకో, శరీరం చచ్చిపోతానికి మధ్యలో చచ్చిపోతే చచ్చిపోలేదు, నీకేం నష్టం లేదు, నీకేం నష్టం లేదు. ఆ సాధన మనుషుల జన్మలో నీకు కంటిన్యూ అవుతుంది, మనుషుల జన్మలో అంతా కలిసి వచ్చేస్తుంది. నువ్వు చేసే నువ్వు చేసిన విజయం కానీ, నువ్వు చేసిన యోగం కానీ, నువ్వు చేసిన మంచి కానీ నాకేం అక్కర్లేదు. మరి నీకు నీకే ఇచ్చేస్తాను, నీ మంచి నీకే ఇచ్చేస్తాను, నీ యోగం నీకే ఇచ్చేస్తాను, నువ్వు చేసిన యజ్ఞం నీకే ఇచ్చేస్తాను, నీ మనసులో వచ్చే మంచి తలంపులు కానీ, నువ్వు చేతులతో చేసిన మంచి పనులు కానీ ఆ ఫలితం నాకు అక్కర్లేదు, ఆ ఫలితం నీకే ఇచ్చేస్తాను. భగవంతుడితో పేరుంది కర్మ ఫల దాత. అంటే నువ్వు నీ పని చేస్తే దాని వచ్చిన ఫలాన్ని నేను దాచుకోడు, నీకే ఇచ్చేస్తాడు. అందుకని ఏం పెరిగించారు, కర్మ ఫల దాత. అసలు బహుజన్మలు నిష్కామ కర్మ చేస్తేనే కానీ, బహుజన్మలు చిత్తశుద్ధికరమైన పనులు చేస్తేనే కానీ, బహుజన్మలు మంచిని ఆచరిస్తేనే కానీ జ్ఞానం సంపాదించాలి, భగవద్భూం పొందాలని మన ముఖం అసలు అసలు తిరగనే తిరగదు. బహుజన్మలు మనం కృషి చేస్తే మన ముఖం అది తిరుగుతుంది. ఏదో భగవద్భూం పొందాలి, జ్ఞానాన్ని సముపార్జించాలని, ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి. ఆత్మవిద్యను సంపాదించాలంటే తర్వాత సాధించవచ్చు, సాధించలేకపోవచ్చు, అది వేరే విషయం. అసలు ముందు బహుజన్మల పుణ్యం చేస్తూ, బహుజన్మలు మన మంచి కర్మలు చేసి ఉంటేనే కానీ, నిష్కామకరణ చేసి ఉంటేనే కానీ అవి ఆ చిత్తశుద్ధి కలగదు. చిత్తశుద్ధి కలిగితేనే కానీ ఆ చిత్తశుద్ధి అనే గేటు ద్వారా మేము మోక్షంలో ప్రవేశించాలి. కానీ ఇప్పుడు మనం హాల్లోకి వచ్చాం, ఏదో గేట్ల నుంచి లోపలికి రావాల్సిందే, అంటే గేట్ల ఎవరో లోపలికి రాలేము. అలాగే మేము ఏ మార్గంలో ప్రయాణం చేసినా చిత్తశుద్ధి సంపాదించాలి. చిత్తశుద్ధి అనే గేటు ద్వారా మేము లోపలికి వెళ్ళాలి, కానీ చిత్తశుద్ధి లేకపోతే మీకు మోక్షం కలగదు. అది ముఖ్యం, ఆ ప్యూరిఫికేషన్ చాలా ముఖ్యం. ఇంకేంటంటే మునికలకు కొంటని చేరుకు మైండ్ని ప్యూరిఫై చేయడం కష్టం. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఓ 5 వస్తాలు సిమెంట్ కొనగలం, కానీ ఒక మనిషిని పవిత్రం చేయలేమంత తొందరగా మనం. ఇంకేంటి, మనిషి ముడిసరుకు కాదు. మానవుల్లో ఆ మెంటాలిటీ మారటం చాలా మారుతుంది, కానీ ఎక్కువ టైం తీసుకుంటుంది. మీకు ఎవరు ఇష్టమైన అయితే వారు, ఒక దేవుడు ఎక్కువ ఒక దేవుడు తక్కువ ఏం కాదు. ఒకడు ఎక్కువ ఒకరు తక్కువ అంటే వాళ్ళకి జ్ఞానం లేదని అర్థం. ఉన్నది ఒకటే, ఒకటి ఎక్కువ తక్కువ ఏంటి, రెండు ఉంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనుకోవచ్చు. ఉన్నది ఒకటే, ఒకటైనప్పుడు ఎక్కువ తక్కువ ఏంటి, అంతా ఒకటే. అయితే మీకు ఏ రూపం, రాముడు రూపం, లేదా కృష్ణుడు రూపం, లేదా శివుడు రూపం, లేదా గురువు రూపం, ఏ రూపం ఇష్టమైతే ఆ రూపాన్ని నిరంతరం ధ్యానం చేసుకో, ఆ నామాన్ని నెమ్మదిగా స్మరించుకో. మనం ధ్యానం చేసేప్పుడు మనకు ఇష్టం ఉండాలి, ప్రేమ ఉండాలి. మనం చేసే పని ఇష్టంగా చేస్తే, మనం చేసే పని ప్రేమగా చేస్తే మనకు కొత్త వసం రావు, పాత వసం నశిస్తాయి. మన చేసే పని చేసిన చిన్న పనైనా పర్వాలేదు, మీ పాత్ర చిన్నదైనా పర్వాలేదు, అది ప్రేమగా చేయాలి, ఇష్టంగా చేయాలి, జపంగా చేయాలి. ఇతరులు చేస్తే దేవుడు అనుగ్రహం మనం పాత్రడు అవుతాం. రాముడు అయితే రాముడు, కృష్ణుడు అయితే కృష్ణుడు, లేకపోతే శివుడు అయితే శివుడు. ఏ రూపాయలు సరే, ఏదో రూపం నీకు నచ్చిన రూపం తీసుకో. అంటే ఎక్కడైతే మనకు ప్రేమ ఉందో, ఎక్కడైతే మనకు నమ్మకం ఉందో, అక్కడ తొందరగా మనస్సు శక్తి అవుతుంది. అది ముఖ్యంగా చూసుకోవాలి. మీరు మీకు విశ్వాసం ఉన్న చోట మీరు నన్ను ప్రార్థించండి. అంతేగా ఆ మతం ఎక్కువ, ఈ మతం తక్కువ, ఆ దేవుడు ఎక్కువ, ఈ దేవుడు తక్కువ అని బేదబుద్ధి మట్టి మీరు పెట్టుకోద్దు. బేదబుద్ధి పెట్టుకుంటే మనం ఇంట్లో మర్చిపోతుంది. భగవంతు యొక్క పేరులో ఏదో ఒక పేరు తీసుకుని నిరంతరం జపించడం వల్ల కూడా నీ మనసుకు పవిత్రత వస్తుంది, ఏకాగ్రత వస్తుంది. ఈ లోకంలో మనం ఏదైనా మంచి పని సాధించాలంటే రెండు గుణాలు ఉండాలి. ఆ రెండు గుణాలంటే మనం సాధించవచ్చు. డబ్బు కంటే ముఖ్యం. లోక వ్యవహారాల్లో మనకు డబ్బు లేకపోతే రోజు అడగదు, కానీ డబ్బు కంటే ఈ రెండు ముఖ్యం. ఏది ముఖ్యం? ఒకటి చిత్తశుద్ధి, రెండు ఏకాగ్రత. చిత్తశుద్ధి ఉంది, ఏకాగ్రత కంటే ఉంటే ఈ రెండుతో మనం ఏ పని చేసినా, భౌతిక వ్యవహారాల్లో కానీ ఆధ్యాత్మిక విషయాల్లో కానీ ఏ పని చేసిన రెండు కనుక రోడ్డు చిత్తశుద్ధి, రెండు ఏకాగ్రత కనుక ఉంటే ఆ రెండాధితో మనం పని చేస్తే అసాధ్యాన్ని కూడా మనం సాధించవచ్చు. ఈ ఈశ్వరుని ధ్యానించగా 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 ఈ ధ్యానం చేసే మనస్సు కలిగిపోయి రాలిపోతాయి. ఎవరు చేస్తారు ధ్యానం? మనస్సే చేస్తుంది. ఎవరు ప్రార్థిస్తారు? మనస్సే ప్రార్థిస్తారు. మనస్సుతో ఈశ్వరుని ప్రార్థించగా 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 ఈ మనస్సే లేపినట్టు రాలిపోతుంది. ఎప్పుడైతే ఈ మనసు రాలిపోయిందో ఈశ్వరుడు మీకు హానిగా వ్యక్తమవుతాడు. అప్పుడు ఒక పాలకులనే కాదు, నువ్వు అంతటా ఉండొచ్చు. దేవుడు అని వాడు ఒక చోట ఉండి మరొక చాటి లేకపోతే వాడు దేవుడు కాదు. ఒక కాలంలో ఉండి మరొక కాలంలో లేకపోతే వాడు దేవుడు కాదు. దేవుడు అని వాడు అన్ని కాలంలో ఉంటాడు, అన్ని అంతటా ఉంటాడు, అందరూ ఉంటాడు, అంతటా ఉంటాడు, ముందు ఉంటాడు, వెనక ఉంటాడు, పైన ఉంటాడు, కింద ఉంటాడు. ఆయన లేని కాలం లేదు, ఆయన లేని ప్రాంతం లేదు, ఆయన లేని దేశం లేదు, అంతటా ఉన్నాడు. అయితే అంతటా ఉన్న వస్తువుని మన మనసు చూడలేకపోతుంది.
అయితే భగవంతుడికి ఒక రూపం ఇచ్చి గుడి కట్టి అక్కడ బొమ్మ పెట్టి మనం ధ్యానం చేయమంటున్నారు. ఎందుకంటే విగ్రహం వల్ల విగ్రహం వస్తుంది. రోజు గుండెట్టులో విగ్రహాన్ని మీరు మనసులో పెట్టుకుని ధ్యానం చేస్తే మీకు అక్కడలేని తలంపులు మీకు రావు, మీ ఆరోగ్యం బాగుపడుతుంది, ఈశ్వర స్టార్స్ రావు. విగ్రహాన్ని ఎప్పుడైతే ఆరాధిస్తున్నారో దానివల్ల మీ మనస్సుకు నిగ్రహం వస్తుంది. ఎప్పుడైతే మనస్సుకు నిగ్రహం వచ్చిందో ఆ మనస్సు దిగ్గరించదు, ఆ మనస్సు దిశిద్ధం అవుతుంది, ఉపసంహరించబడుతుంది, ఉపసంహరించబడుతుంది, ఉపసంహరించబడుతుంది. ఆ లేని కాలంతో మనకు బయట నుంచి రావటం లేదు, లోపల నుంచే వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. ఆ లేని కాలంతో మన ఫిజికల్ హార్ట్ నుంచి రావటం లేదు, ఆ స్పిరిచువల్ హార్ట్ నుంచి వస్తుంది. ఆ లేని కాలంతో లోపల నుంచి ఎక్కడి నుంచి వస్తుంది, లోపల నుంచే వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. అది ఎక్కడి నుంచి అయితే ఉదయం నుంచి వస్తుందో అక్కడికి ఉపసంహరించబడుతుంది, ఉపసంహరించబడుతుంది, విచిద్ర అవుతుంది, విచిద్ర అవుతుంది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఈశ్వరుడి దగ్గర నుంచి వస్తుంది. ఎప్పుడైతే నేను తలంపు తాను మూలమైన ఈశ్వరుడిలోకి లైనయ్యో అప్పుడు ఈ నేను వ్యక్తిగతమైన ఈ విద్య నేను, ఈ లేని భావన, ఈ లేని భావన, ఈ నేను తలంపు అది వెచ్చించుకోవడం కనుక చూస్తే, మైండ్ దాని సోర్స్ కనుక చూస్తే ఆ సోర్స్ లో అది అణిగిపోతుంది. అప్పుడు మీకు నారాయణుడే, ఏ నారాయణుడు అయితే వైకుంఠంలో ఉన్నాడు అనుకుంటున్నావో ఆ నారాయణుడే మీకు తానుగా వ్యక్తమవుతాడు, నిజమైన నేనుగా వ్యక్తమవుతాడు. యేసుక్రీస్తు అంటాడు, నీ దేహానికి ఇచ్చేదా, నీ మనస్సుకి ఏదో, నీ దేహం సంసారంలో కాలి బరమైపోతుంది, కాలి బూడిదైపోతుంది, నీ దేహం నీకు కూడా రాదు, నీ మనస్సు నీకు కూడా వస్తుంది. శ్మశానంతో ఆగిపోయే నీ శరీరానికి ఇచ్చే విలువ కూడా దేహాంతరంలో కూడా వచ్చి నీ మనసుకు ఆ మాత్రం విలువడు బాబు. నువ్వు కట్టుకునే బట్టలకై తినే తిండికి ఇచ్చే ప్రాముఖ్యత కూడా నీ మనస్సును బాగు చేసుకోవడానికి ఆ మాత్రం ఇంపార్టెన్స్ కూడా నీకు ఇవ్వబాబు. మీరు తినే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉందో లేదా ఫుడ్ జాగ్రత్తగా ఉందో లేదో అని చూసుకుంటారు. ఆ ఫుడ్ కనుక పొయ్యూడ్ అయితే మీరు తినరు అంతే కదా. ఏమైనా ఆహారంలో నడకలు ఉంటే మీరు తినరు. బట్టలు బాగోకపోతే, బట్టలు చెడిపోతే ఆ బట్టలు తొడగం మనం. బట్టలు ఎక్కడ శుభ్రంగా ఉండాలి మీకు అర్థమవుతుందో, బట్టలు శుభ్రంగా ఉండాలి. చిరిగిపోయిందని కూడా చొక్క బయటపడేస్తాం. ఎవరైనా చూస్తే చిరిగిపోయింది అనుకుంటారేమని. బట్టలు కూడా నలకూడదు, చిరిగిపోకూడదు, చిండి శుభ్రంగా ఉండాలి, చిండి నలకలు ఉండకూడదు. రైతే కారణం ఉంది. మీరు మీ బట్టలకు ఇచ్చే ఇల్లు, మీ దేహానికి ఇచ్చే ఇల్లు కూడా మీ మనసును బాగు చేసుకోవడానికి ఆ మాత్రం కూడా మీ బట్టల మీద కూడా రావు. మీరు తిన్న తిండి మీ శరీరం కూడా మీకు కూడా రాదు. కానీ మీ జీవుడు, మీ మనసు మీకు కూడా వస్తుంది, దేహాంతరంలో కూడా. కనీసం మీ బట్టలకు ఇచ్చి విలువ, మీరు తినే తిండి విలువ, ఆ మాత్రమే మీ మనసుకి ఇవ్వండి బాగు చేసుకోవడానికి. అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ మీరు ఇవ్వకపోయినా కనీసం మీ దేహానికి ఇచ్చే విలువ, మీరు తినే తిండికి ఇచ్చే విలువ, మీరు కట్టుకునే బట్టకి ఇచ్చే విలువని మీ మనసుకి ఇవ్వండి, మీరు బాగుపడతారని యేసు బైబిల్లో చెప్తాడు. ఏ పని చేసినా మీరు నిర్వహణకరమో, కాలి పని చేస్తున్నా, చేతులు పని చేస్తున్నా, నోరు మాట్లాడుతున్నప్పటికీ మీ మనసు కనుక ఈశ్వరుడు ప్రాధాన్యం పొందితే మీరు చేసిన చెయ్యని వాళ్ళతో సమానమే. ఏ వండర్ఫుల్ టీచింగ్ చూడండి. నేను అది చేశాను, ఇది చేశాను, నేను ఉత్సవం ఉత్సాహంగా అడిగే పని లేదు. ఏం చేయబో జరిగిపోయిన గొడవను అది చేశాను, అది ఎక్కువ చేశాను, ఇది ఎక్కువ చేశాను, అక్కడ అలా చేశాను, ఇక్కడ అలా చేశాను, ఏదో కాలక్షేపం మాటలు చెప్పుకుని ఉంటారు. అంటే మీ పని చేసినప్పటికీ అది మర్చిపోవాలి. స్వామిజీ అంటే ఉంటారు, ఎదుర్కొంది వెంటనే పడగేస్తాను, మర్చిపోతే ఏం లేదు. ఎవరైనా నీకు అపకారం చేశాడు అనుకున్నాడు, అపకారం చేశాడు, అపకారం చేశాడు అనే విషయం ఆ తలంపు ఎదురిస్తే ఏం లేదు. లేకపోతే మీకు రోజు ఆరోగ్యం అనుకోస్తాడు. పని చేసినప్పటికీ నీ మనస్సు ఈశ్వరు ఎంత లగ్నాలంటే ఆ చేసిన పనికి నువ్వు చేసిన మంచి పని కూడా నీకు గుర్తుకు రాదు. మనం ఏమనుకుంటామంటే మనం చేసిన పని అందరికీ చెప్తాం, అక్కడ మంచి పని చేసాం, ఇక్కడ మంచి పని చేశాం, అలా చెప్పడం మంచిది కాదు. నీ చెప్పడానికి మాలిన్యం అందుకుంటుంది. ఇది అర్థమవుతుంది. మీరు చేసే మంచి పని ఈశ్వరుడు చూశాడు కదా. ఇద్దరినీ ఈశ్వరుడు చూస్తాడు, జగన్బాస్కరు పనులు ఎందుకు చూడడం. అంటే ఈశ్వరుడు సర్వసాక్షి. నువ్వు చేస్తున్న పని పబ్లిసిటీ అక్కర్లేదు, ప్రాంతం అక్కర్లేదు. రియాలిటీ మీడ్స్ ఉన్న ప్రాంతం, ట్రూత్ మీడ్స్ ఉన్న ప్రాంతం, దానికి ఏం ప్రాంతం అక్కర్లేదు, ట్రాఫింగ్ పని చేయక్కర్లేదు. నువ్వు చేస్తున్న పని ఈశ్వరుడు చూస్తున్నాడు. నీకు మాట్లాడేసేవాడు ఈశ్వరుడు. నీ ఫ్యూచర్ స్టేటస్ తెలియని, నీ సోషల్ స్టేటస్ ని పెంచేవాడు ఈశ్వరుడు. కన్న సాక్షి, సర్వసాక్షి ఈశ్వరుడు. అన్నిటికీ సాక్షిగా ఉన్నప్పుడు ఎవరు ఎక్కడ గుర్తించారు లేదా, వారు గుర్తించారు లేదా, వీళ్ళు గుర్తించారు లేదా, ఈ రికగ్నిషన్ నీకు అనవసరం. ఈశ్వరుడు చూస్తే చాలు. నువ్వు ఫైట్గా ఉండు, క్రమంగా ఉండు, నువ్వు చేసే పని పూర్తిగా చెయ్యి, చేసి మర్చిపోతా ఉండు, నీకు ఈశ్వరుడు అనుభవం పొందుతుంది. నీకు మోక్షణ ఇస్తాడు మామూలు కూడా ఏంటి, మామూలు రివార్డు ఏంటి, నువ్వు బయటకేం రివార్డులు కూడా ఏంటి. ఈశ్వరాన్ని పని కలిగితే నీకు మోక్షణ ఇస్తాడు, లిబరేషన్ ఇస్తాడు, నిర్మాణ స్థితి ఇస్తాడు. అది ఎక్కడి నుంచి పోల్చుకుంటే ఈ లోకంలో సరిగ్గా సంఘటన చాలా ఈవెంట్స్ చాలా బహుశ్చన్నాయి. That is man's life compared to that of nature. మనం ఎంతకాలం జీవిస్తాం 70 ఏళ్ళు 80 ఏళ్ళు జీవిస్తాం, మరీ ఎక్కువగా జీవించండి, 90 సంవత్సరాలు వేసుకోండి. ఆ ఎటర్నిటీ పోల్చుకుంటే లైఫ్ అయితే స్టాండ్ ఒక లైఫ్ కాదు. ఈశ్వరుడు తెలుసుకునే వరకు, ఆ చైతన్యానుభవం కలిగే వరకు, ఆత్మానుభవం కలిగే వరకు, ఆ బ్రాహ్మణిస్తుని పొందే వరకు నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను ఫలం కూర్చుంటుంది. ఆయన తెలుసుకున్నట్టు తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది? ఆయన ఉన్నాడు నేను లేనన్న సంగతి. నేను నిరంతరం ఈశ్వరుడిని కనుక స్పరిస్తంటే ఈ అహంకారాన్ని విడిచిపెట్టాలి. నీకు లేకపోయినాను ఈశ్వరుడు వచ్చి అహంకారాన్ని ఓడగొడతాడు. అంటే రైలు పెట్టే రైలు బాక్స్ ఎంత కొత్తదైనా ఇంజిన్ తో కనెక్షన్ లేకపోతే అక్కడే పడి ఉంటుంది. అలాగే నీ మనసుకి ఈశ్వరుడితో కనెక్షన్ ఉండాలి. నీ మనసుకి ఈశ్వరుడితో కనెక్షన్ ఉండాలి. ఎంత దూరమో వెళ్ళిపోతుంది అది అది క్లీన్ అయిపోతుంది. నదికి ఏది మీకు వరద వస్తుందో అలాగే ఈశ్వరుడితో మనకి ప్రవాహం వస్తుంది. ప్రవాహం వచ్చి నీ అంటే నీ నీ అహంకారం నీకు ఎంత ఇష్టంగా ఉన్నా, నీ వ్యక్తిగతమైన నేను ఇండివిజువల్ సెల్ఫ్ ఎంత ఇష్టం ఉన్నా, ఆ ఇండివిజువల్ సెల్ఫ్ ఓడగొట్టి యూనివర్సల్ సెల్ఫ్ ని ప్రసాదిస్తాడు. ఏం చెప్తున్నాడని ఏం టీచింగ్ చూడండి. ఇండివిజువల్ స్థాయి అదంటే ప్రతి వాడికి ఇష్టం. బతికే దానికోసం పోతుంది కదా. ఆ ఇండివిజువల్ లైఫ్, ఆ ఫాల్ సైన్ వరి డౌన్ లైఫ్, ఆ ఇండివిజువల్ సెల్ఫ్, ఆ ఇండివిజువల్ సెల్ఫ్ నీలంతా నువ్వు నీ తెలియజేసే వల్ల, కేవలం నీ ప్రయత్నం వల్ల, కేవలం నీ సాధన వల్ల విడిచినట్టు విధానం ఎప్పుడో కష్టం వస్తుంది. ఎప్పుడో అక్కడ ఈశ్వరానికి సంబంధించిన గ్రేచ్చనే కష్టం వస్తుంది, అనుగుణమైన కష్టం వస్తుంది. గోదావరి నదికి వరద వచ్చినప్పుడు నీళ్ళు ఎంత ఉద్రితంగా వస్తుందో ఆ ఈశ్వరాగ్రహం అంత ఉద్రితంగా వచ్చి ఆ ఇండివిజువల్ సెల్ఫ్ని, ఆ దేహగతమైన బుద్ధిని, ఆ దేహాభిమానాన్ని, దేహగతమైన నీళ్ళని, ఆ పిశాచాన్ని, అహంకారం అంటే రూపం లేని అహంకారాన్ని, పిశాచాన్ని నీకు తెలియకుండా దాన్ని ఊడబడుతుంది, మన పాతాళానికి చుట్టేస్తుంది. ఆ విషయాన్ని పాతాళ లోకానికి చుట్టేసి మీ ఈశ్వరుడు ఆ ఈశ్వర అహంకారం మీకు నిజమైన నేను ప్రసాదిస్తుంది. జన్మ మరణం లేని స్థితి, అజ్ఞానం లేని స్థితి, బంధం లేని స్థితి, ప్రకృతి లేని స్థితి, మాయ లేని స్థితి, నాకు గౌరవం నేను తీసుకుపోతాడు ఈశ్వరుడు. ఎక్కడ మాయ లేవు, ఎక్కడ మాటలు లేవు, ఎక్కడ సంకల్పాలు లేవు, ఎక్కడ కలంపులు లేవు, ఎక్కడ ఊహలు లేవు, ఎక్కడ పునరుద్ధరణలు లేవు, ఆ స్థితికి నేను మోసుకుపోతాడు ఈశ్వరుడు. ఏది విద్యాలేదు ఇంటి వద్ద సరికి సాతాలు చెప్పేసి నేను ఉద్ధరిస్తాను. కనపం ఎప్పుడు వస్తుంది? దీజవ డ్యూటీ. నీ చేతిలో ఉన్న పని పెద్ద పని చిన్న పని కాదు. నీ చేతిలో పని స్లోగా చెయ్యి, స్టడీగా చెయ్యి, కన్నడ పడక్కర్లేదు, నువ్వు అనవసరం ఏమి డిస్టర్బ్ అవ్వక్కర్లేదు. నీ చేత నీ ఎంత చేతన అయితే అది కామ్గా చెయ్యి, ఆ కూలుగా చెయ్యి, ఎంటర్టైన్మెంట్ కోసం చేసు, టామ్ టామ్ కోసం చేసు, విశ్వ ప్రీతి కోసం నేను చెయ్యి. చేతి ఎప్పుడో కెరటం వస్తుంది ఇద్దరు చెప్పి రాదు. ఎప్పుడో సడన్ గా కెరటం వస్తుంది, వచ్చి నీ ఇండివిజువల్ సెల్ఫ్ ఓడబడుతుంది. ఇండివిజువల్ సెల్ఫ్ నీకు ప్రసాదిస్తుంది. ఇండివిజువల్ పోయేంత మాత్రం చెప్పి మీరు పోతారని అనుకోవద్దు. యూనివర్సల్ అయ్యి ఈశ్వరుడు తన చేతులతో మీకు సహకరిస్తాడు. అప్పుడు మీకు మీ రూపాలతోటి, మీ నామాలతోటి, ఈవెంట్స్ తోటి, మీ టాక్స్ తోటి పని లేకుండా మీరు స్వతంత్రంగా ఉండవచ్చు. అంతవరకు మనం స్వతంత్రులు, అంతవరకు మనకు స్వేచ్ఛ లేదు. ఆ యూనివర్సల్ అయ్యి మనకు దర్శనం ఇచ్చే వరకు, ఆ యూనివర్సల్ అయ్యి మీకు నాకు నేనుగా వ్యక్తమయ్యే వరకు, ఆ గాడికి నాకు నేనుగా వ్యక్తమయ్యే వరకు, ఎవరైతే వైకుంఠంలో ఉన్నాడో నాకు నాకు నా వైకుంఠంలో దేవుడు నాకు దేనిగా వ్యక్తమయ్యే వరకు నాకు స్వేచ్ఛ లేదు, సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం లేదు. అంటే ఇండివిజువల్ అయితే పరిమితులు ఉంటాయి, హద్దులు ఉంటాయి. ఎప్పుడైతే హద్దులు ఉన్నాయో, ఎప్పుడైతే పరిమితులు ఉన్నాయో, అప్పుడు మనకు బాండేజ్ వస్తుంది, బాండేజ్ గురించి దుఃఖం వస్తుంది. యూనివర్సల్ లైఫ్, ఆ యూనివర్సల్ సెల్ఫ్ కి హద్దులు ఉండవు, పరిమితులు ఉండవు. ఈ స్పిరిచువల్ హార్ట్కి బ్రెయిన్కి ఒక నరం ఉంటుంది, అది బాడీని క్లోజ్ తీసుకున్న నరం నీకు కనపడదు. అది ఓపెన్ అవ్వాలండి, అది ఎప్పుడు మూసితో ఉంటుంది, ఆ నరం మూసితో ఉంటుంది. అది ధ్యానం వల్ల, భక్తి వల్ల, జ్ఞానం వల్ల, ఆత్మానాత్మ వివేకం వల్ల, లేకపోతే నిష్కామ కర్మల్లో, అప్పుడు నువ్వు లోక సంగ్రహం కోసం కనుక నువ్వు పనిచేస్తుంటే, లేకపోతే నిరంతరం ధ్యానం చేస్తుంటే, ఆ వృత్తిలో వాళ్ళు ఓపెన్ అవుతుంది. ఆ వృత్తి వల్ల ఎప్పుడైతే నరం ఓపెన్ అయ్యో, మన ఎదుగులో నువ్వు ప్రవేశిస్తావు. మహా గురువు యూనిట్ ప్లస్, ఫారెన్ ప్లస్, నేమ్ ప్లస్. నువ్వున్న సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది, ఏది నీకు బంధించదు. నువ్వున్న సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది, ఏది నీకు బంధించదు. సుఖం కోసం వెతుక్కోవచ్చు, ఈశ్వరు నీ స్వరూపమే నీకు సుఖంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ నాలుగు చెప్పులు ఓపెన్ అవుతుంది మనం చెప్పలేదు, కేవలం మన ప్రయత్నాలు ఓపెన్ అవ్వదు. మన ప్రయత్నం చేయాలి, కాలం పరిస్థితి రావాలి, ఈశ్వరు అనుగ్రహం ఉండాలి. అది ఏ క్రమంలో ఓపెన్ అవుతుంది మనకు తెలియదు. ఏ క్రమంలో నరం ఓపెన్ అయితే కడసారు జన్మ, అది చివరి జన్మ. అంటే బ్రెయిన్ మనిషికి హార్ట్ కి సమస్య ఉంటుంది. హార్ట్ అంటే ఫిజికల్ హార్ట్ కాదు, మనం బ్లడ్ పని చేసే హార్ట్ కాదు. రైట్ స్పిరిచువల్ హార్ట్. ఇప్పుడు మనం చిల్లికి పెడతాం చూడండి, నేను చెప్పాను, నేను మాట్లాడాను, నేను నోరు మాట్లాడుతున్నాను కానీ చిల్లికి పెట్టి నేను మాట్లాడాను అంటున్నాడు. నేను వచ్చాను అంటాడు, కాళ్ళు కాళ్ళు నడుస్తాయి కానీ నేను నడిచాను అంటాడు. నీకు అర్థమవుతుందా? అది నేను చూశాను అంటాడు, కళ్ళు చూస్తాయి కానీ వాడు నేను చూశాను అంటాడు. కళ్ళు చూసినా చేతులు పని చేసినా కాళ్ళు నడిచినా వాడు సంఖ్య ఎక్కడ ఉంటుంది. అంటే చూసి ప్రతి మనిషి ముందు చేతి ఇక్కడ పెడతాడు. కోట వచ్చిన మూడు నేను ఎలా చెప్పానంటాడు. నీకు అర్థమవుతుందా? ఆ చెల్లికి వేస్తాడు, కోట వచ్చిన మూడు నేను ఏం చెప్పాను నేను చూశాను అంటాడు. ఏం చెప్పి వాడు ఇక్కడ ఉన్నాడు, వాడు మూతులు లేదు, కాళ్ళలో లేదు, చేతులు లేదు, తలకాయలు లేదు, వాడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఆధ్యాత్మిక ప్రజల్లో ఉన్నాడు. అంటే మానవుడికి ఈనాటికైనా ముందు నాటికైనా దైవానుభవం హృదయంలో ఉండి జరగాలి. ఈశ్వరుడు ఎక్కడున్నాడు అక్కడ నీకు అనుభవం రావాలి. నీకు అనుభవించే నీకు అనుభవం, నీ అనుభవం మట్టి హృదయంలోనే జరగాలి. కాలంలో నీ చేతుల్లో నీకు అనుభవం రాదు. భగవంతుడు ఎక్కడున్నాడు, ఆ చైతన్యం ఎక్కడుందో, ఆ కాన్షియస్నెస్ ఎక్కడుందో, అక్కడ నీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది, అక్కడ నీకు అనుభవంలోకి వస్తుంది. నీ ఉట్టి మాటలు కాదు, ఇట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్. నీకు అనుభవంలోకి వచ్చాక నీకు తెలుస్తుంది. ఉట్టి మాటలు కాదు, నీకు అనుభవంలోకి వచ్చి భగవంతుడు చెప్పిన మాటలు ఎంత సత్యం, నీకు అనుభవంలోకి వచ్చినట్టు నీకు తెలుస్తుంది. అది మాటలకు అందకపోయినా, సంకల్పాలకు అందకపోయినా, వేదికలకు అందకపోయినా, నీ మనసుకు అందకపోయినా, అది అనుభవమైతే రోజు అంటారాచార్యుల వారు. నీ అనుభవానికి అందుతుంది, నీ మాటలకు అందదు, నీ మనసుకు అందదు, నీ వేదికలకు అందదు, నీ సంకల్పాలకు అందదు. అంత మాత్రం చెప్ప వస్తువు అక్కడ లేదని కాదు, అనుభవమైతే రోజు అది అనుభవంలోకి వస్తుంది. అది అనుభవానికి అందని విషయం కాదు. నీ మాటలకు అందని మాట నిజమే, నీ మనసుకు అందని మాట నిజమే, అది అనుభవానికి కూడా అందని విషయం కాదు. ఇలా కూడా పండుతుంది. స్వామి వారు అన్నారు, ప్రధమాచార్యులు గీత ఆచార్య ఆచార్య స్వామి వారు అయితే ఎవరికి అందుతున్నది వస్తుంది, నీకు అందుతుందని నాకు అందుతున్నాడని చెప్పరు. మనిషి కూడా నీడం ఉంటుంది, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ నీడ కూడా మన కూడా వచ్చేస్తుంది. మనం రావద్దని చెప్పినా మన కూడా మన శరీరం యొక్క నీడ మన కూడా వస్తుంది. ఆ నీడను చూసి అది నేనని అనుకోను, బాగా సర్దికి బాగా మీరు ఫాలో అవ్వండి. నేను ఎక్కడికైతే అక్కడ నాకు కూడా నీడ వస్తుంది. ఆ నీడను నేను చూస్తాను, నానే కానీ నీడను నేనని అనుకోను. అర్థంలో నా ముఖం చూసుకుంటాను, రోజు పొద్దున పోవడం వేసుకుంటాం, మన ముఖం అర్థంలో చూసుకుంటాం. అర్థంలో చూసుకున్నప్పుడు మన ప్రతిబింబం అక్కడ కనిపిస్తుంది కదా, కానీ ఆ ప్రతిబింబం నేనని అనుకోను. నీడ నేనని అనుకోను, ప్రతిబింబం నేనని అనుకోను. ఏదైనా మంచి చెరువు దగ్గర కానీ కాలువ దగ్గర కానీ కూర్చుంటే ఆ నీరు నిర్మలంగా ఉంటే మన ప్రతిబింబం అందులో కనిపిస్తుంది. ఎందులో కనిపిస్తుంది? ఆ నీడలో కనిపిస్తుంది. ఆ ప్రతిబింబం మీద నీకు నేననే బుద్ధి కలగదు, నీ నీడ మీద నీకు నేననే బుద్ధి కలగదు. అదే నువ్వు నీ దేశం మీద కూడా నీకు నేననే బుద్ధి ఎప్పుడైతే కలగదో అప్పుడు కాదని నీకు సాక్షాత్కారం, అప్పుడు కదా నీకు మోక్షం ఉన్నారు స్వామి. విగ్రేట్ ఆచార్య శంకరాచార్య ఏమన్నాడు, నీకు ఎప్పుడు మోక్షం ఉంది. అది కడసారిగా నీకు హిందువు కోసం ఆయన ఉదాహరణకు చెప్పాడు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాడు. నువ్వు నీడంగా చూస్తావు, ఆ నీడను చూస్తుంటే అది నేననే బుద్ధి నీకు కలగదు. నీ ప్రతిబింబాన్ని నువ్వు చూస్తావు కానీ నేను బుద్ధి ప్రతిబింబాన్ని చూస్తే ప్రతిబింబం నేననే బుద్ధి కలగదు. అదేవిధంగా నీ దేహంలో కూడా నేనే బుద్ధి కలగనప్పుడు నీకు మోక్షం వస్తుందని చెప్పాడు. నువ్వు కొంచెం ప్రయత్నం చేస్తే సార్, ఎదురుస్తుంది ప్రయత్నం చేస్తున్నాడని నువ్వు అడుగు ఎవరికి ఇస్తాను, నువ్వు జరిగింది ఎవరికి ఇచ్చి నీకు మోక్షం ఇచ్చేస్తాడు. ఆ మోక్షం ఇచ్చేది కూడా నువ్వు చేసింది బట్టే ఆయన ఇచ్చింది ఎక్కువ అవుతుంది. నువ్వు చేసింది బట్టే ఆయన ఇచ్చింది. మనం భగవంతుడు ఒక అడుగు వేస్తాడు, పాపం బిడ్డ తెల్లవాడు ఒక అడుగు వేశాడు, మనం తొమ్మిది అడుగు వేసి ఎదురు కడదామో వచ్చేస్తాడు మన దగ్గర. కానీ ఏమనుకుంటామంటే నాకు ఏం చేయకపోయినా నాకు నిర్వాణ స్థితి వచ్చేసిందని అనుకుంటాం. ఆ నిర్వాణ స్థితి వచ్చేది నాకు తెలుస్తుంది, నా వల్ల కళ్ళు అంతా ఈశ్వరుని అనుగ్రహంగా నాకు వచ్చిందని. అది రానప్పుడు అంటే నా తెలుగు వల్ల నేను సాధిస్తున్నాను, నా తెలుగు వల్ల సాధిస్తున్నా, ఇదంతా నాకు అవకాశం అనుకుంటాము. మీకు అర్థమంటే అది వచ్చేదే తెలుస్తుంది, అదంతా అనుగ్రహమే. కానీ ఈ యొక్క సాధన లేనే లేదని అంతవరకు మనం మనస్సు ఉంది కాబట్టి సాధన చేసుకుంటూ ఉండదు. అలాగే కొంచెం వరకు సాధన చేస్తూ ఉంటాం, మళ్ళీ పడిపోతూ ఉంటాం. కొంచెం సార్ ఈ తప్పటిగా పిల్లలు చూడండి, కొంచెం నడుస్తారు మళ్ళీ పడిపోతారు. అది నడిచేటప్పుడు మనం బాగా నడుస్తున్నాడు, బాగా నడుస్తాడు, బాగా నడవద్దనే సరే ఏదో వాడు వయసుకు తగ్గట్టు నాలుగు ఎదురు చేస్తున్నాడు, బాగా నడుస్తున్నాడు, బాగా నడుస్తున్నాడు అంటారు. అది మళ్ళీ పడిపోతాడు, మనం బాగా నడిచేటప్పుడు పడిపోతాడు. అలాగే మనం కొంతకాలం సాధన బాగా చేస్తాం, మళ్ళీ పతనం అవుతాం, సాధన చేస్తూ ఉంటాం, పతనం అవుతూ ఉంటాం. కానీ ఏం చేసినప్పటికీ ఆ కొద్దిపాటి సాధనకి ఎఫర్ట్, స్మాల్ ఎఫర్ట్,
ఆ పుట్టుగట్టి ప్రయత్నానికి శాశ్వత శాంతిని ప్రసాదిస్తాడు. ఆ స్థితిని పిండాక తెలుస్తుంది, ఇదంతా ఆయన అనుగ్రహంలో ఇచ్చిందని నా ప్రయత్నం రాలేదని. ఇప్పుడు ఇప్పుడు ఏమవుతున్నది, నా ప్రయత్నం నేను సాధిస్తానని కనిపిస్తుంది. ఇప్పుడు నేచురల్ గా అనిపించడం, కానీ పిండా కనిపిస్తుంది. అదంతా ఆయన అనుగ్రహమే, నన్నంతా ఆయన ప్రేమే, ఆయన కరుణలో ఆయన మనం పిండా ఉన్న సంగతి ఆయన పిండాక కనిపిస్తుంది. గాఢం రియలైజ్ చేసే కనిపిస్తుంది. రియలైజ్ చేసినది అంటే నా తెలివితేటల వల్ల నేను సాధిస్తాను, నా తెలివితేటల నేను సాధిస్తాను. అంటే మన తెలివితేటలో సాధించడానికి మన తెలివితేటలకి మన బ్రెయిన్ కి మన మైండ్ కి దీని ఒక ఆబ్జెక్ట్ కాదు. మన బ్రెయిన్ కంటే చిన్నవాడు కాదు, మన హ్యూమన్ మైండ్ కంటే చిన్నవాడు కాదు. ఆయన యొక్క విలువ వల్లే మనకు మైండ్ అన్నట్టు తెలుస్తాను. మన నా శరీరం నాకు తెలుస్తానంటే, నా మనసు నాకు తెలుస్తానంటే, నాకు వచ్చే తలంపులు నాకు తెలుస్తున్నాయంటే, ఆ లోపల ఆత్మ ఇచ్చే విలువలే నాకు తెలుస్తున్నాయి. ఆ విలువ లేకపోతే నాకు మనసు అన్నట్టు కూడా నాకు తెలియదు. నాకు పలానా తలంపు వచ్చినప్పుడు నాకు ఎలా తెలుస్తుంది, ఈశ్వరుడు ప్రసాదించే విలువల్లో తలంపు వస్తామని నాకు తెలుస్తుంది. కానీ ఆ విలువలు లేకపోతే తలంపులు చూసే శక్తి కూడా నాకు లేదు. లోపల ఈశ్వరుడు ఆత్మశాంతిని కొంచెం కొంచెం రవ్వంతా ఆ ముళ్ళంతా నేను చూపిస్తూ ఉంటాడు. లోపల ఆత్మసుఖం అచ్చంతాకంట కొంచెం కొంచెం చూపిస్తాడు. చూపిస్తే ఏం చేస్తున్నట్టు మీ మనసు ఏం చేసినా రుచి కొంచెం చూస్తూ ఉంటాను. ఆ రుచి కొంచెం చూస్తూ ఉంటుంది. ఆ రుచి చూసిన తర్వాత బయటికి విజృంభించడం ఆగిపోతున్నాడు. మీకు అర్థమవుతుంది? అంటే మీ అందరూ భూమి మీద ఒకటి 10 రూపాయలు కార్యక్రమం ఉందనుకోండి, ఆ 10 రూపాయల కార్యక్రమం రోడ్డు మీద విసిరేయాలని అంటానుకోండి, ఎవరో చూస్తారు. మీరు ఆ 10 రూపాయల కార్యక్రమం రోడ్డు మీద విసిరేయండి, ఇప్పుడు 100 రూపాయలు కార్యక్రమం ఇస్తానంటే ఏం చేస్తారు మీరు అందరూ? ఆ 10 రూపాయల కార్యక్రమం విసిరేస్తారు. అదేవిధంగా ఆ లోపల చేసి మీ తాలూకు ఆత్మ తాలూకు శాంతి మీకు అందటం ప్రారంభిస్తే ఈ చిన్న చిన్న గొడవలకి, ఈ చిన్న చిన్న సుఖాలకి, ఈ వ్యర్థమైన కర్మలకి, ఈ వ్యర్థమైన కోరికలకి, ఈ వ్యర్థమైన తలంపులకి ఆటోమేటిక్ గా మీకు తెలియకుండా మీరు గొడవలు ఉంటారు. మీరు అర్థమవుతుంది? ఆ లోపల అఖండమైన సుఖం, ఆ ఉదయంలో ఉంటుంది శాంతి. మీ ఎప్పుడైతే పెళ్ళికి వచ్చిందో తొలగించి మీ సర్వస్వరాన్ని ఆ శాంతి ఉంచేస్తుందో, మీ మనస్సును బయటకు వెళ్ళు, బయటకు కరువు, సినిమాకు వెళ్ళు, సినిమాకు వెళ్ళు, బజార్లో కాపాడు వెళ్ళు, అక్కడ శాంతి పోయేసుకో, అక్కడ శాంతి సంతోషాన్ని పోయేసుకుంటే ఎవరు అక్కడ మనసం లేదు. అదే రమణమారి చెప్తారు, మీ మనసును ఆగమంటే ఆగటం లేదు, నా మనసును కదలమంటే కదలటం లేదు. రమణమహర్షి గారు మాట్లాడతారు, ఆయన మనసు కదులు కదులు ఎప్పుడు చూసినా ఒకటే పడవు మాము కదులు కదులు అంటే కేవలం అంటాను. మన మనసు ఆగు 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 అంటే ఆగని అంటాను. మీరు అర్థమవుతుందో, లోపల దానికి బాగా పిండి దొరికింది. రమణమహర్షి గారి మనసులు లోపల బాగా దిగుమొక్క బాగా దొరుకుతాం దానికి. మీకు ఎక్కడుందో దానికి కావాల్సిన శాంతి సుమిగా సఫర్ అయిపోతుంది. రమణమహర్షి గారు అన్నారు, శరణాగతి అంటే చాలా మంది భక్తి అనుకుంటారు, శరణాగతి అంటే అభివృద్ధి అన్నారు. శరణాగతి అంటే అభివృద్ధి అంటే మీ మనస్సు ఎప్పటికీ ఈశ్వరుడు పాదాలు ఉండే శరణాగతి వేడుకుందో అప్పుడు అది నశిస్తుంది. ఒకేసారి మీరు పూర్తి శరణాగతి చేయడం, కంప్లీట్ సరెండర్ ఒకేసారి సాధ్యం కాదు, పార్షియల్ సరెండర్ అంటే మీ పూర్ణ శరణాగతి ఒకసారి ఒకేసారి సాధ్యం కాదు, కొంచెం పార్షియల్ సరెండర్ కొంచెం కొంచెం నేర్చుకుంటే అది కంప్లీట్గా చూపిస్తుంది. కొంచెం కొంచెం చూయాలి, కన్నెర పడకూడదు. మీకు అర్థమవుతుంది? ఒక్క నీటి బొట్టు, ఒక్క నీటి బొట్టు కొండలో పడుతున్నా 2 గంటలకో 3 గంటలకో వెళ్ళిపోతుంది. అలాగే మొట్టమొదటి మీరు ఆ సాధన మీరు కంప్లీట్గా ఒకేసారి పూర్తి శరణాగతి మనం చేయలేకపోతామని శరణాగతి మానం. మీరు చేయగలిగినంత చెయ్యండి, మీరు చేయగలిగినంత, మీరు ఎంత చేయగలిగితే అంతే చేయండి. కొంతకాలం మీరు ప్రాక్టీస్ చేసేందుకు కంప్లీట్ చేసిన శరణాగతి ముందు పరిపూర్ణం కానీ మీ శరణాగతి పొందడం జరుగుతుంది. ఆ పరిపూర్ణమైన శరణాగతి ఎవరికి వస్తుందంటే నీ ఇష్టమే నా ఇష్టం, నీ ప్రేమే నా ప్రేమ, నీ జోడి రుచ్యం నాకు అదే రుచి, నీ సంకల్పము నా సంకల్పం. అంటే ఇప్పుడు నా సంకల్పాన్ని తీసేసి భగవంతు సంకల్పం, నా సంకల్పం ఎక్కడైతుందో ఆ చోట్ల కూర్చోబెడితే వాడికి శరణాగతి వస్తుంది. నా సంకల్పాన్ని తీసేసి భగవంతు సంకల్పాన్ని, నా సంకల్పం ఏ ప్లేస్లో కూర్చుందో ఆ సంకల్పంలో తీసుకొచ్చి కూర్చోబెడితే వాడికి శరణాగతి పర్ఫెక్ట్గా వస్తుంది, కంప్లీట్గా వస్తుంది. అది పరిపూర్ణమైన శరణాగతి పొందుతాడు. ఆ శరణాగతి పొందిన వాడికి మాత్రం ఈశ్వరుడు తన స్వరూపాన్ని ఇస్తాడు. నేను మీతో మాట్లాడుతున్నాను, నాకు నేను చెప్పే మాటలను బట్టి నాకు ఈశ్వరుడు స్పిరిచువల్ స్టేటస్ ఇవ్వదు. నేను మాట్లాడేది ఎందుకు మాట్లాడుతున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, కేవలం మిమ్మల్ని ప్రేమించి మాట్లాడుతున్నానా, మీరు ఇందులోకి రావాలని మాట్లాడుతున్నాను, మీ స్పిరిచువల్ స్టేటస్ పెరగాలని మాట్లాడుతున్నాను, లేదా టామ్టామ్ కోసం మాట్లాడుతున్నాను, లేదా అహంకారం కోసం మాట్లాడుతున్నాను, లేదా మిమ్మల్ని అనుగ్రహించడానికి మాట్లాడుతున్నాను, ఎవరు ఈశ్వరుడు చూస్తాడు. అందుకని పైపై మాటలు మాటలకి జాబులకి ఆడంబరాలకి భక్తులను చూసి మోసపోయి కొంత అమాయకుడు కాదు ఈశ్వరుడు. మనకున్న ఆడంబరాలను చూసి, మనకున్న బట్టలను చూసి, మనకున్న ఈ శైలిని చూసి, లేకపోతే మనకున్న సోషల్ స్టేటస్ని చూసి మోసపోయడానికి అమాయకులు మనకు ఈశ్వరుడు కాదు. వాడు చూసేది మన హృదయాన్ని, పని చేసేటప్పుడు మన పని ఎందుకు చేస్తున్నారు, మాట ప్రయోజనం ఎందుకు మాట్లాడుతున్నావు? అంతఃకరణంలో ఏ ఉద్దేశం పెట్టుకున్నావు మాట మాట్లాడుతున్నావు? ఎందుకో పని చేసావు, నీ అంతఃకరణను చూస్తాడు, కానీ బాహ్యమైన చేసే పైన మాత్రం ఈశ్వరుడు చూడు. అంత అంత అనుగ్రహమే, అంత ఈశ్వరుడే, అంత తానే. కానీ వీటికి మనకు అర్థం కాకపోవడం కారణం నా ఒకటి బుద్ధి, నా శవ బుద్ధి, నా దేహ బుద్ధి మాత్రమే. భగవంతుడు చెప్పేది సత్యం, భగవంతుడు చెప్పేది సత్యం. అయితే ఆ సత్యాన్ని అర్థం చేసుకుని అంతస్తు నాకు అంతస్తు నాకు ఏది కాకపోతే అసత్యం అనుకుంటున్నాను. నాకు తెలియని విషయాలన్నీ సత్యాలు కలవనుకోవడం మూర్ఖత్వం. శ్రీశ్వరుడు చెప్పాడు, ఈ లోకంలో ఎవరెక్కువ దోషాలు చేస్తాడంటే మూర్ఖుడు ఎక్కువ చేస్తాడని చెప్పాడు. మూర్ఖుడికి తన క్షేమం తెలియదు, ఎవరికి వాడికి క్షేమం తెలియదు. ఆ మూర్ఖుడు ఏం చేస్తాడంటే తాను బాధపడ్డట్లు ఇతరులను బాగుపడి ఉండట్లు. మీకు నాకు కనిపిస్తున్న సృష్టితో కంట్రోల్ ఉన్నాడు, ఆ కంట్రోల్లో ఉన్నాడు. ఆ కంట్రోల్ ఎక్కడ దూరం లేదు, మన దేహం కంటే మన ఇంద్రియం కంటే దగ్గరగా మన హృదయంలో ఆ కంట్రోల్ ఉన్నాడు. ఈ కంట్రోల్లో ఆ శవాన్ని నియమిస్తూ ఉంటాడు. ఆ దేహం ఎప్పుడు మరణించాలి, ఏ రోజున ఏ పని చేయాలి, ఏ రోజున ఎక్కడ ఉండాలి, ఆ ఏ రోజున శరీరం శవం వచ్చినది, ఆ దేహ ప్రారంభాన్ని అనుసరించి ఆ కంట్రోలర్ శవాన్ని నియమిస్తూ ఉంటాడు. ఆ కంట్రోలర్ అనుగ్రహం కోసమే మనం పనిచేయాలి. పనిచేస్తే వాడు తన స్వరూపాన్ని మనకిస్తాడు. మన కంట్రోలర్ మీద మనకు ప్రేమ రాకపోతే వాడిని ధ్యానం చేయడం, జపం కూడా అంతే. మీరు ఏ భగవంతుడి పేరు మీరు జపిస్తున్నారో దానిలో మీకు ముందు ప్రేమ ఉండాలి, ఇష్టం ఉండాలి. ఇష్టం లేకుండా, ప్రేమ లేకుండా నామాన్ని కూడా మీరు జపించలేరు. జపించండి, మెకానికల్గా ఉంటుంది కానీ లాంఛనంగా ఉంటుంది కానీ లోపల మీ హృదయానికి స్పందన స్పందన ఉండదు. ఇప్పుడు అన్న మనిషి గారు ఏం చెప్తున్నారంటే, మీరు చేసే పనులు ఈ అహంకారానికి ఎంటర్ఫీరెన్స్ లేకుండా చూసుకో. కొంతమంది మనం చెప్తూ ఉంటాం, మనం చేసుకోలే గడి గడిగిన వద్దు కావద్దని చెప్తాం. చూడు కిందరోళ్ళు ఉంటారు కొంతమంది, మనం ఏమంటారంటే మన పని మనం చేసుకునే వయో అడ్డు రాకని చెప్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే పాజిటివ్ ఏం చేయరు, మన పని చెడగడుతూ ఉంటారు. పని చచ్చిపోతున్నా కై పెట్టుకున్నకుండా ముసూరు మీద చీరు ముక్కు చేసుకుని ఉండకుండా మన జీవితంలో సాధించాలి. ఏదనుకుంటే ఆ మంచి కార్యాన్ని మనం సాధించాలన్నటువంటి అకర్షణ ఉండాలి. మీ యాక్షన్ పాజిటివ్గా ఉండాలి, మీ వెరడు పాజిటివ్గా ఉండాలి. అంటే ఒక అబ్బాయికి మీరు 10 మార్కులు వస్తున్నాయి అనుకోండి, నువ్వు ఎంచుకు పనికి రావు, నువ్వు మొద్దు చదువు మాడే రాను అలా అనకూడదు. నీకు 10 మార్కులు ఇచ్చింది, 20 మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించి అది పాజిటివ్ థాట్. నీకు 10 మార్కులు వస్తున్నాయి, నీకు బరువు తెలకు చావు, ఇంకా ఇంటి మీద చదివించుకుని అది ఏంటిగా మాట్లాడకూడదు. వాటికి డిస్కరేజ్ చేయకూడదు, ఎంకరేజ్మెంట్ ఉండాలి. అది పాజిటివ్ థాట్, పాజిటివ్ యాక్షన్, పాజిటివ్ మైండ్ ఎవరు జీవితంలో అలవర్చుకోవాలి. అలవర్చుకుంటే నీకు స్పిరిచువల్ గ్రోత్ వస్తుంది, మెంటల్ గ్రోత్ వస్తుంది, స్పిరిచువల్ స్టేటస్ వస్తుంది, సోషల్ స్టేటస్ వస్తుంది, నీకు అనుభవం వస్తుంది. నీకు గౌరవం అక్కర్లేకపోయినా దుమ్ము వచ్చి నీ బట్టలు అంటుకున్నట్టు సామాజికపరమైన గౌరవం కూడా నేను వచ్చి అంటుకుంటుంది. నీకు కోరుకుంటున్నా అను అంటుంది కూడా. ఈ దేవుడు తలం పెంచిన తర్వాత అంతా వస్తుందండి, నేననే తలం పెంచాక దేహం వస్తాను, లోకం వస్తాను, దేవుడు వస్తున్నాడన్నారు కదా. ఆ నేను నేను మొదటి తలంపని, ఆ ప్రథమ తలంపని, ప్రధాన తలంపని ఎలా ఎలా కట్ చేయాలి, దాన్ని దానికి సర్జరీ ఎలా చేయాలి, దాన్ని ఎలా రిమూవ్ చేయాలి, దాన్ని ఎలా ఎలిమినేట్ చేయాలి, ఆ మొదటి తలంపే కదా. మనం చేసే ప్రతి పనిలో నుంచి ఎంటర్ఫీర్ అవుతా ఉంటుంది. మనం పని మొదలు పెట్టాలనుకోని, పని నువ్వు చేస్తున్నావు, నీకు ఎంత గౌరవం వేస్తున్నా ఆలోచించుకోమని చూసింది ఇది ఆ మొదటి తలంపే అని క్యాలిక్యులేటెడ్. ఇది క్యాలిక్యులేట్ ఎక్కడ బాగా చేస్తూ ఉంటుంది అది అన్నమయ్య గారు చెప్పారు. ఎవరైనా భక్తులు కోరుకుంటే కోరుకోవాలి వస్తుంది, ఏమి కోరిన వాడికి అన్నీ ఇస్తాడు. మనకి ఏమి అక్కడ భగవంతుడు అన్నీ ఇస్తాడు. అసలు ఇది కావాలి అది కావాలంటే ఐదు ఇస్తాడని మిగతా ఇవ్వడం అంటే ఆయన అనుగ్రహం ఏం చేస్తుందంటే మీ కోరిక పెరిగితమై కోరుకోండి, నేను అడగం అనుకో అన్ని ఆయన ఇస్తాడు. అడిగిన వాడికి అడిగి ఇచ్చి కోరుకుంటాడు, అడగని వాడికి అన్ని ఇస్తాడు వాడు జీవుడు. అంటే మనం మాట్లాడే మాటల్లో, మనం చేస్తున్న చేష్టంలో, మన దైనందిన జీవితంలో ఈ అహంకారం ఇంటర్ఫీరెన్స్ దాని గోత్రం కనుక లేకుండా ఉంటే నువ్వు ఇప్పుడే ఇక్కడ నువ్వు మోక్షాన్ని సర్దులవుతావు. కేవలము పూజల వల్ల దేవుడు మోసపోడు, కేవలం నువ్వు చేసే జపం వల్ల దేవుడు మోసపోడు. అందుచేత నువ్వు జపం వద్దని పూజొద్దని ఇక్కడ జపడం లేదు. కానీ జీవస్ ఇంటర్ఫీరెన్స్ నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చేసే చేతలు దాని ఇంటర్ఫీరెన్స్ తగ్గించాలి. దేని ఇంటర్ఫీరెన్స్? అహంభావన యొక్క ఇంటర్ఫీరెన్స్ తగ్గించాలి. అహం భావన, ఆ నేననే భావన, ఆ నేననే తలంపు, ఆ తలము తలంపు దాని దోషం కనుక తగ్గిస్తే నీ శరీరం శర్మ అవకముందే నువ్వు శాశ్వతమైన శాంతిని పొందుతావు. అర్జున, నేను ఎంత బాగోలేను, నువ్వు ఎంత బాగోలేనా, నా మీద భక్తి లేకుండా, నా మీద ప్రేమ లేకుండా నా మాయను జీవించుకుని వర్జున ఈ మాయ ఎవరు నీ నాది, ఈ మాయకు ప్రభువు లేదు, నీ కళ్ళ కనిపించినటువంటి ఈ రూప నామ నామరూపాత్మకటువంటి జగత్తంతా మాయ. అయితే ఈ మాయను జయించలేదు, నీ సాధన ఈ మాయను జయించడానికి సరిపోదు. ఈ మాయకు ప్రభులు ఎవరు, ఈ మాయకి యజమాని లేదు. నేను చెప్తేనే కానీ ఆ మాయ మీకు దారిపోవడం, నేను చెప్తేనే కానీ మాయ దారిపోవడం. ఇప్పుడు మనం ఎవరింటికి వెళ్ళామనుకున్నా యజమాని చెప్తే చెప్పుకోడుకుంటుంది కదా, మనం చేసిన మనం ఉచితం తీసుకొచ్చుకుంటుంది. ఆ యజమాని కానీ చెప్తే చెప్పు చెప్పు అంటే చెప్పకుంటుంది ఒక్కొక్క. ఆ యజమాని కానీ చెప్పడం వచ్చిందని తీసుకుని వచ్చేస్తున్నారు, యజమాని చెప్తే దూసుకుంటుంది. అలాగే ఈ మాయకు ప్రభు ఈశ్వరుడు, ఆ ఈశ్వరుని తప్పుకోవడం యజ్ఞుడికి దారి అని చెబితే దారిస్తుంది. నా ఇంటి భక్తి వల్ల, నా ఇంటి విధానం వల్ల, నాకు ఇష్టమైన పని నువ్వు చేస్తుంటే, లోక సంబరం కోసం నువ్వు పని చేస్తుంటే, నిప్పుల కోసం కాకుండా కేవలం ఈశ్వరుడు పిలిచేట్టు నువ్వు పని చేస్తుంటే, నా ఇంటి నిరంతరం నువ్వు భక్తి కలిగి ఉంటే, నా ఇంటి ప్రేమ కలిగి ఉంటే, నీ చేతులు పని చేసినా నా కాళ్ళు పని చేసినా అనే మనస్సు నన్ను ధ్యానిస్తుంటే, నేను మాయకు చూస్తాను, నీకు దారి, నీ సుబ్బారాయుడికి దారి, నీ సుబ్బనికి దారి అని ఆ మాయను ఆదేశిస్తాను. ఏ జీవుడికైతే మాయ దారిచ్చిందో వాడు మాత్రమే నా స్వరూపాన్ని పొందగలడు, వాడు మాత్రమే ఈ మాయను జయించగలడు, వాడి మనస్సును జయించగలడు, వాడు అజ్ఞానం నుంచి విడుదల పొందడం, వాడు అన్ని విజయానికి విడుదల పొందడం. కానీ నా ఆజ్ఞ లేకుండా మాయ దారి పడదు, మాయ దారి వెళ్ళిపోతుంది. దాన్ని భరించలేదు, నువ్వు భరించే సమస్య లేదు. 100 జన్మలు 1000 జన్మల తర్వాత, 1000 జన్మల తర్వాత కూడా నా ఇంటి భక్తి లేకపోతే, నా ఇంటి ప్రేమ లేకపోతే, నా మాయ నీకు దారి పడదు, నీకు దారి లేకపోతే నువ్వు భరించే సమస్య లేదు. ఈ గొప్ప సముద్రంలోంచి, ఈ ప్రకృతి గుణాల్లోంచి, ఈ మాస్టర్ మాయలోంచి, ఈ బంధం నుంచి మీ కలిగించే సమస్యలే. నా అనుగ్రహం నీకు లేకపోతే, నా అనుగ్రహం లేకపోతే నీ అజ్ఞానం నీకు దారి ఇవ్వదు, నా అనుగ్రహం లేకపోతే నీ మాయ నీకు దారి ఇవ్వదు. ఆ మాయ కనుక నీకు దారి లేకపోతే నువ్వు కలిగించే సమస్య. అంటే భక్తి అంటే భగవంతుని చోటి మనకున్న అనుభవమని, భగవంతుడి పట్ల మనకున్న ప్రేమని, భగవంతుడి పట్ల మనకున్నటువంటి గర్వీయమైన అనుభవం దాన్ని భక్తి అని పిలుస్తారు. అంటే భగవంతుడు ఒక మాట చెప్పాడు గీతలు, మీరు దోషాలు ఉన్నాం, మీరు బలహీనతలు ఉన్నాం, మీరు పొరపాట్లు ఉన్నాం, భగవంతుడైన వాడు ఒకడు ఉన్నాడనే సజీవమైన విశ్వాసం కనుక మీ నుంచి, మీ పొరపాట్ల నుంచి, మీ బలహీనతల నుంచి, మీ దోషాల నుంచి నేను విడుదల చేసి నా స్వరూపాన్ని నటిస్తాను. పిల్లవాడు ఎవరైనా గుమ్మి చేసుకొస్తే వారికి స్నానం చేసి మనం కొత్తపట్టి ఎలా చదువుతాం అంటే, అలా మీకు ఉన్నటువంటి భగవంతు పట్ల మీకు ఉన్నటువంటి సజీవమైన విశ్వాసం వల్ల మీ అంతఃకరణాన్ని నేను శుద్ధి చేసి, నేను నీటిగా తయారు చేసి, మీరు సద్గుణాలతో గుణ సంపదతో అలంకరించి, మీరేమో తెలుగుణాలంటే తీసేసి అభివృద్ధితో సద్గుణాలతో నేను అలంకరించేసి నేను మీకు మోక్షాన్ని ఇస్తాను అని భగవంతుడు వాగ్దానం చేశాడు ఎవరికి, జీవుడికి. ఎప్పుడైతే నేను ఈశ్వరుని నిరంతరం ధ్యానం చేసి ఈశ్వరుని స్మరిస్తూ పనిచేసుకుంటామని దీని జోక్యం తగ్గిపోతుంది. దేని జోక్యం తగ్గిపోతుంది, అహంభావన యొక్క జోక్యం తగ్గిపోతుంది. అహంభావన యొక్క అహంభావన యొక్క జోక్యం ఎప్పుడైతే తగ్గిపోయిందో, దాని ఇంటర్ఫరెన్స్ ఎప్పుడైతే తగ్గిపోయిందో సమిగిలిపోతుంది. అహంకారాన్ని బలవంతమైన సంపక్కర్లేదు, దానికి సప్లై ఫుడ్ కట్ చేసి దాని ఎంతో రూపచించిన నామచింతన కావాలి. దానికి అహంకారాన్ని కూడా ఫుడ్ సప్లై కట్ చేసేవాళ్ళు దానంతరదే కొంతకాలానికి వాడిపోయి రాలిపోతుంది. దాని బలవంతం దాని పీక ఉత్తే ఎక్కలేదు, అహంకారం పీక నొక్కర్లేదు, దానికి శుద్ధి వెళ్తాంతం మీరు కూడా దానికి శుద్ధి ఎలా వెళ్తాం మీరు చూసుకోండి, చూసుకుని దాన్ని కట్ చేసి ఆ శుద్ధిని నాకు కట్ చేసి కట్ చేస్తే అహంకారం దానంతరదే నశిస్తుంది. విచారణ మార్గం ద్వారా కూడా మీ దేహ బుద్ధిని, మీ దేహాభిమానాన్ని, మీ మూల పరంపర నశింపజేయచ్చు. రెండవది ఈశ్వరుని, ఈశ్వరుని పరిపూర్ణంగా నమ్మి ఈశ్వరుని ప్రేమించటం వల్ల అంతా ఆయన అనుగ్రహం, అంతా ఆయన అనుగ్రహమే, అంతా ఈశ్వరుడే, అంతా అనుగ్రహమే. ఉన్నదే ఉన్నది లేని కల్లా ఉన్నదే ఈశ్వరుడు, ఆ ఉన్నదే జ్ఞానం అనేటువంటి ఆ ఈశ్వరు పట్ల ఉన్నటువంటి పరిపూర్ణమైన ప్రేమతో, ఆ సజీవమైన విశ్వాసం, ఈశ్వరుడు ఉన్నాడా లేదా ఉన్నాడా లేదా లేదు అనుమానించకుండా, డౌట్ చేయకుండా. విషయం ఏంటంటే మనం ఈశ్వరుని అనుమానిస్తాం, కానీ మన అహంభావం అనుమానించాం. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఏదైతే నేను నేను అంటున్నాం, ఆ నేను మనం డౌట్ చేయండి, కానీ ఈశ్వరుని డౌట్ చేస్తాం. అసలు ఈశ్వరుని డౌట్ చేయకుండా ఈశ్వరుడు ఉన్నాడనేటువంటి ఆ పూర్ణమైనటువంటి నమ్మకంతో కనుక నేను పనిచేస్తున్నప్పటికీ ఈ అహంభావం నశిస్తాను.